ప్రియమైన ఆత్మబంధులారా, ఇక్కడ గురువు గురించి భగవాన్ కొన్ని మాటలు చెప్పారు. దాని గురించి ఇక్కడ వివరిస్తాను. గురువు అంటే తన ఆత్మసాక్షాత్కారం పొంది తన శక్తితో ఇతరులను కూడా ఆత్మసాక్షాత్కారం వైపు వెళ్లేందుకు సహాయపడగల వ్యక్తే గురువు అని. భగవంతుడన్నా గురువు అన్నా ఆత్మ అన్నా ఒకటే. ఆత్మనే మనం చైతన్యం అని కూడా అంటాం. భగవంతుడికి ఒక రూపం లేదు, ఒక పేరు లేదు, కానీ ఆ భగవంతుని మనం ప్రార్థించగా ప్రార్థించగా ఆ భగవంతుడే ఒక రూపం ధరించి, అంటే ఒక ఆకారం ధరించి మన కోసం భూమి మీదకి వస్తాడు. ఆ చైతన్యం గురించి, అసుర సత్యం గురించి మనకు గురువు బోధిస్తాడు. మన బలహీనతలు మనకి ఏమున్నాయో మనకు తెలియదు, కానీ మనకంటే గురువుకు బాగా తెలుస్తూ ఉంటుంది. మన మనసులో మన బలహీనతలు ఏమున్నాయో మనకి స్పష్టంగా తెలియదు. మనం అందరం మంచివాళ్ళమే, బుద్ధిమంతులమని అనుకుంటూ ఉంటాం, కానీ మన బలహీనతలు మనకంటే కూడా ఎక్కువ గురువుకి తెలుస్తూ ఉంటుంది. ఏం చేద్దంటే గురువు బయట ఉంటాడు, లోపల ఉంటాడు. అంటే లోపల ఉన్న గురువుకి తెలియకుండా ఏముంటుంది అని తెలుస్తుంది. మనకి తలంపు వస్తేనే కానీ మన లోపల ఏముందో మనకు తెలియదు. గురువుకి మనకి తలంపు రాకముందే మన లోపల ఏముందో గురువుకి తెలుస్తుంది. అంటే వాడు లోపల ఉండి బయట ఉండి మనలో ఏ బలహీనత అయితే ఉందో దాన్ని తొలగించడానికి బోధ చేస్తాడు. ఆ బలహీనతను మనం బయటికి లాగటం కోసం, దాన్ని తొలగించడం కోసం, లోపల ఉండి దాన్ని జయించడం కోసం లోపల ఉండి శక్తినిస్తాడు. లోపల నుండి శక్తినిచ్చేవాడు గురువే, బయట నుంచి బోధించేవాడు కూడా గురువే. అంటే ఉన్నది ఒకటే వస్తువు, ఆ వస్తువునే మనం భగవంతుడు అంటాం, గురువు అంటాం, ఆత్మ అంటాం, చైతన్యం అంటాం. దాన్ని ఐన్స్టీన్ ఫోర్త్ డైమెన్షన్ అన్నాడు. కొంతమంది తురియ స్థితి అని పిలుస్తారు. ఉన్న వస్తువు ఒకటే. అందరూ వారు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, వారు ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ రూపాన్ని ఆరాధించినా, అందరి గమ్యం, అందరి ఘోర, అందరి తపన ఒకటే. అది హృదయంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. సద్వస్తువు హృదయంలో ఉంది. సద్వస్తువు, సత్య వస్తువు, అమృత వస్తువు, అమృత స్థితి, చావు లేని వస్తువు ఒకటి అందరి హృదయాల్లో ఉంది. మనం జపం చేసినా, ధ్యానం చేసినా, సత్పురుషులు సహవాసం చేసినా ఆ వస్తువుని పొందటం కోసమే. ఆ వస్తువుని పొందితేనే కానీ మనకు విడుదల లేదు, స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అంటే మన హృదయంలో ఒక ఆనందం మనకు కలగజేసే వస్తువు ఒకటి ఉంది. అది సత్యమైన వస్తువు, నిత్యమైన వస్తువు, మరణం లేని వస్తువు. దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఉండటమే. అది ఎవరు ఏ మతంలో ఉన్నా, ఎవరు ఏ కులంలో ఉన్నా, ఎవరు ఏ రూపాన్ని ఆరాధించినా ఆ వస్తువును పొందటమే గమ్యం. ఆ వస్తువును మనం పొందే వరకు ప్రతి జన్మలో కూడా ఏదో ఒక అశాంతి, ఏదో ఒక బాధ, ఏదో ఒక వెలికి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రతి జన్మలో కూడా సత్యాన్ని తెలుసుకోవడం కోసం, ఆ సద్వస్తువును తెలుసుకోవడం కోసమే మనం గురి పెట్టాలి. మనకి ఏదైనా తాత్కాలికంగా కోరికలు నెరవేరచ్చు, కోరికలు నెరవేరితే కాలప్రవాహంలో దాని ఫలితం కూడా కొట్టుకుపోతుంది. ఉన్న సత్య వస్తువు తప్పించి మిగతా కూడా ఏదొచ్చినా కాలప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. గురువు ఏం చేస్తారంటే ఎప్పుడైనా మన కోరికలు నెరవేరుస్తున్నప్పటికీ ఆ కోరిక నెరవేర్చటమే అని గమ్యం కాదు. అంటే భగవంతుడి మీద మనకి విశ్వాసం కలగజేయటం కోసం, మన మనసుకి పవిత్రత పట్టించడం కోసం, మన మనసులో ఉన్నటువంటి దోషాలు తొలగించడం కోసం, మనకి ఆయన పట్ల భక్తి పెంచడం కోసం కొన్ని కోరికలు భగవంతుడు మనకు నెరవేరుస్తూ ఉండొచ్చు. కానీ గమ్యం మటుకు అది కాదు. గమ్యం ఏంటంటే మనకు ఆ వస్తువు, ఆ సద్వస్తువు అంటే భగవంతుడు మన హృదయంలో ఆత్మగా ఉన్నాడు. ఆయన్ని మనం పొందే వరకు మనకి ఈ ప్రయాణం ఆగదు. ఈ ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. ఆయన్ని మనం పొందాలి. ఏమి లేదు, మనకి మనస్సు మీద ఉన్న భ్రాంతి, మన దేహం మీద ఉన్న భ్రాంతి పలచబడితే ఈ క్షణంలో వస్తువు వ్యక్తమవుతాం. మన మనస్సును చూసి మనం భ్రాంతి పడుతున్నాం, అది ఒకటే నిజమని. అంటే ఎవరైనా మనం పొగిడితే సంతోషిస్తాం, విమర్శిస్తే దుఃఖపడతాం. ఏం చేత మనకు మనస్సు మీద భ్రాంతి ఉంది, దేహం మీద భ్రాంతి ఉంది. ఈ దేహం మీద ఉన్న భ్రాంతి, మన మనస్సు మీద ఉన్న భ్రాంతే అసలు వస్తువు దొరకకుండా మనకు అడ్డొస్తున్నాయి. అంటే ఈ బలహీనతను తొలగించి, దేహ బుద్ధి తొలగించడం కోసమే, ఈ మనసులో ఉన్న చాపల్యం తొలగించడం కోసమే, గురువు మనకు బోధిస్తాడు, బయట గురువు బోధిస్తూ ఉంటాడు, లోపల గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు, మనస్సుకి స్టడీనెస్ తీసుకొస్తాడు, మనస్సుకు ఏకాగ్రత తీసుకొస్తాడు, తర్వాత మనస్సులో ఉన్న చాపల్యం తగ్గిస్తాడు. ఇవన్నీ తగ్గిన తర్వాత మనం పక్వానికి వచ్చిన తర్వాత, మన మనస్సు నొగ్గిన తర్వాత, మనకు ఒక నిండుతనం వచ్చిన తర్వాత, ఆ మనస్సును తన లోపల గుంజుకుని తన స్వరూపాన్ని మనకిస్తాడు. ఇది గురువు చేసే పని. గురువు ఏ వస్తువునైతే మనకు తెలియపరచాలనుకుంటున్నాడో, దేనైతే మన చేత పొందింపజేయాలనుకుంటున్నాడో, అది తాను పొంది ఉండాలి. అది గురువు అంటే, అంటే తాను ఆత్మయ్య ఉండాలి. తాను ఏదైతే బోధిస్తున్నాడో, మన ఎక్కడికైతే తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో, ఆ వస్తువు తనకి తెలిసి ఉండాలి, గురువుకి తెలిసి ఉండాలి. అది అంచేత గురువు యొక్క స్థానం ఏమిటంటే, గురువు అంటే చైతన్యమే, గురువు అంటే ఆత్మే, గురువు అంటే భగవంతుడే. అందుచేత ఇవన్నీ కూడా ఈ గురువుకి ఆత్మకి భగవంతుడికి భేదం లేదు అని ఇక్కడ చెబుతున్నాడు. కానీ గురువు యొక్క శక్తి రెండు విధాలు పనిచేస్తుంది, బయట ఉంటాడు, లోపల ఉంటాడు. అందుచేత బయట ఉన్న గురువు బోధిస్తూ ఉంటాడు, లోపల ఉన్న గురువు మీకేం చేస్తాడంటే, లోపల ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలను కెలికి, ఆ బలహీనతలను మన చేత కక్కించి, మన శుభ్రం చేసి, మన మనసును పరిశుద్ధం చేసి, మన మనస్సు అణిగేలాగా చూస్తాడు లోపల ఉన్న గురువు. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, పూజ కంటే, జపం కంటే, ధ్యానం కంటే, విచారణ కంటే గురువు యొక్క అనుగ్రహం మానవుడు పక్వానికి రావటం కోసం అత్యంత బలీయమైనది అని చెప్పారు. పూజ చేసుకుంటున్నాం ఎందుకు? మనస్సు బాగుపడటం కోసం. ఇంకోసారి మీకు రిపీటెడ్గా చెబుతున్నాను, ఏ ప్రాంతంలో ఉన్నా, మనం ఏ జన్మలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా, ముందు మన మనస్సు ఎంతవరకు బాగుపడుతుందో చూసుకోవాలి. అది లోపల మనస్సు కనుక బాగోకపోతే ఆధ్యాత్మిక అభివృద్ధి మనకేం కలగదు. ఆ మనస్సును మనం బాగు చేసుకోవాలి. అంటే మన ఇల్లు ఏ విధంగా అయితే మనం శుభ్రంగా ఉంచుకోవాలని, దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని అనుకుంటాము, మన మనస్సును శుభ్రంగా చేసుకోవడానికి ఎంతవరకు బాగుపడుతుందో మన మైండ్, ఇంతకాలానికి మనం సాధన చేస్తున్నాం, ఈ మనస్సు ఎంతవరకు బాగుపడుతుందో చూసుకోవాలందరూ. అంటే మనస్సు కనుక బాగైతే అది హృదయాకారం చెందుతుంది. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, మీరు చేసే సాధన కంటే గురువు యొక్క అనుగ్రహం అత్యంత బలీయమైనది. ఎవడో మనస్సు అయితే తన మూలంలో, తన ఆదిలో ఈశ్వరుడు ఎక్కడున్నాడో, తన యజమాని ఎక్కడున్నాడో, అక్కడ కనుక ఈ మనస్సు కనుక అణిగిపోతే అతనిలోంచి శక్తి తరంగాలు, కాంతి తరంగాలు, శాంతి తరంగాలు అతనిలోంచి ప్రవహిస్తూ ఉంటాయి. అంటే దీపంలోంచి వెలుతురు ఎలాగొస్తుందో, మనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో, మరో మూలాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో, వాళ్ళ నుంచి శక్తి తరంగాలు, కాంతి తరంగాలు అవి ప్రవహిస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే వచ్చి అవి పనిపాటు లేకుండా ఉండవు. ఆ జ్ఞానిలోంచి వచ్చే శక్తి, ఆ జ్ఞానిలో సూర్యుడిలోంచి కిరణాలు ఎలాగొస్తాయో, అలాగే జ్ఞానిలోంచి వచ్చే శాంతి కిరణాలు, ఆ కాంతి కిరణాలు నేను పవిత్రుని చేయటానికి, నేను ఉద్ధరించడానికి, నేను జ్ఞాని చేయటానికి అవి వచ్చి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ఇలా గాలి వస్తాను అనుకోండి, ఈ కిటికీలు గుమ్మం తలుపులు వేసేసుకుంటే బయట గాలి ఉన్న లోపలికి రాదు. అదేవిధంగా మీరు మనస్సును ఓపెన్ చేసి ఉంచితే, అంటే జ్ఞాని దగ్గర నుంచి వచ్చే సహాయం మీకు అందుతుంది. అది అంది అందటమే కాదు, మీ మనస్సు అనగటానికి ఉపయోగపడుతుంది. జ్ఞాని ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి పొందటానికి మీకు కూడా సహకరిస్తుంది. అంతేకాదు మౌనంలోంచి ఎంత శక్తి ఉంది, ఆ మౌనానికి శక్తి లేదనుకోకండి. మౌనం మాట కంటే, చూపు కంటే, చేత కంటే మౌనం యొక్క శక్తి బలీయమైనది. అయితే ఆ మౌనం యొక్క శక్తి కొంచెం ఉత్తమ సంస్కారం ఉన్నవాడు అర్థం చేసుకోగలరు, అందరూ అర్థం చేసుకోలేరు. ఆ మౌనాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సూక్ష్మ బుద్ధి ఉండాలి, సూక్ష్మ అంటే కొంచెం తెలివి ఉండాలి, వివేకం ఉండాలి. అయితే ఆ మౌనాన్ని అర్థం చేసుకోవడానికి కాస్త పూర్వజన్మల్లో కాస్త సంస్కారం, అంటే సాధన చేసిన వాళ్ళు, కొంత సంస్కారం సంపాదించిన వాళ్ళు ఆ మౌన యొక్క శక్తిని అర్థం చేసుకోగలుగుతారు. మౌన యొక్క శక్తిని అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ మాటలతోటి, ఈ బాహ్యమైన మర్యాదలతోటి, గౌరవాలతోటి పని లేదు. కెమిస్ట్రీ ఉందనుకోండి, లేదా ఫిజిక్స్ ఉందనుకోండి, మనం సొంతంగా చదువుకోవచ్చు, లేదా ఆ ఫిజిక్స్ వచ్చిన వాళ్ళ దగ్గర చెప్పించుకోవచ్చు. మనం సొంతంగా చదువుకున్న దానికంటే ఆ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళ దగ్గర మనం చెప్పించుకుంటే మనకి కొంచెం బాధ తగ్గుతుంది, వేదన తగ్గుతుంది, సబ్జెక్టు తొందరగా వస్తుంది. ఎవరికైతే ఆ సబ్జెక్ట్ వచ్చో వాళ్ళ దగ్గర కనుక మనం నేర్చుకుంటే మనం సొంతంగా చదువుకున్న దానికంటే తొందరగా వస్తుంది, మన బ్రెయిన్లో తొందరగా క్లారిటీ వస్తుంది. అదేవిధంగా గురువు మొగతాయి నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇంటికాడ చదువుకున్నదే గురువు మొగతాయి విన్నప్పుడు నీ మనస్సుకు బాగా పడుతుంది, హత్తుకుంటుంది, దాని ఇంపార్టెన్స్ నీకు తెలుస్తుంది, నీ జీవిత గమ్యం ఏమిటో నీకు తెలుస్తూ ఉంటుంది. అంటే గురుముఖత అయినప్పుడు నువ్వు ఇంటికాడ చదువుకునేవే గురుముఖతం అయినప్పుడు నీకు బాగా వంట పడుతుంది, దాన్ని ఆచరించాలనే బుద్ధి కలుగుతుంది, అభ్యాసం చేయాలని అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఉత్సాహం ఆ ప్రేరణ నీకు హృదయంలోంచి వస్తుంది. ఎప్పుడైతే నీకు హృదయంలో ఉన్న వస్తువు నీకు వ్యక్తమైందో అప్పుడు కనిపిస్తున్న ప్రపంచం అంతా ఇది కేవలం స్వప్నం మాత్రమే, ప్రతి రూపం ప్రతి పేరు ఇదంతా స్వప్నం మాత్రమే, ఇది నీకు డ్రీమ్ కింద అనిపిస్తుంది. అంటే కలలోంచి బయటకు వచ్చిన వాడు స్వప్నంలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చిన వాడికి ఆ స్వప్నం అంతా అబద్ధం ఎంత స్పష్టంగా తెలుస్తుందో, అదే హృదయంలో ఉన్న సత్యాన్ని అనుభవం చేసుకున్నవాడు, హృదయంలో ఉన్న సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకున్న వాడికి ఈ ప్రపంచమంతా కూడా ఈ చావు ఈ పుట్టుకు ఈ హెచ్చుతగ్గులు ఈ ప్రపంచం ఉన్నటువంటి ఈ నామరూపాలు ప్రపంచం ఉన్నటువంటి ఈ అశాంతి ఇదంతా కేవలం స్వప్నం మాత్రమే, ఇది పారమార్థిక సత్యం కాదు అని వాడికి ఎవరికి హృదయంలో ఉన్నటువంటి సత్యం అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది. కళలో ఉన్నప్పుడు కళ నిజమనిపిస్తుంది ప్రతి వాడికి, జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అది స్వప్నం అనిపిస్తుంది. అలాగే నీ హృదయం ఎవడైతే తన హృదయంలో నేర్కొన్నాడు, ఎవరికైతే తన హృదయంలో ఉన్నటువంటి వస్తువు స్వరూపంగా వ్యక్తమైందో వాడికి కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం స్వప్నమైన సంగతి నీకు తెలుస్తుంది. అయితే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నీకు ఇందులో కష్టం ఏమీ లేదు, నువ్వు అనుకున్నంత కష్టం లేదు, నీ మనస్సే కాంప్లికేట్ చేస్తుంది, అసలు సత్యం నిర్మలంగా ఉంటుంది, నిరాడంబరంగా ఉంటుంది, నిరహంకారంగా ఉంటుంది, చర్మం లేకుండా ఉంటుంది, గొడవలన్నీ నీ బుర్రే తెచ్చి పెడుతుంది, నీ మనస్సే లేనిపోయిన గొడవలన్నీ తెచ్చి పెడుతుంది, నీ బ్రెయిన్ కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అసలు సత్యం ఎప్పుడు కాంప్లికేటెడ్ గా ఉండదు, నీ బుర్ర నీ బ్రెయిన్ కాంప్లికేటెడ్ గా ఉంటుంది అని చెప్పి నువ్వు ఏం చెయ్యాలంటే, ఒక చిన్న చిట్కా ఉంది, ఐఆమ్ సో అండ్ సో అనుకోకు, ఐఎమ్ సచ్చి ఐఎమ్ సచ్చి అనుకోకు, ఐఎమ్ దిస్ అనుకోకు, ఐఎమ్ డాక్టర్ ఐఎమ్ డాక్టర్ అలా అనుకోవటం మానే. నువ్వు ఒక పెద్ద సాధనలు చేయలేవు అనుకో, ప్రాణాయామాలు చేయలేవు అనుకో, పెద్ద పెద్ద ధ్యానం చేయలేవు అనుకో, ఇలా చేసుకుంటే నీకు ఈ గొడవ విడిపోతుంది. ఐఎమ్ సో ఐఎమ్ సో అనుకుంటారు అక్కడ కొంతమంది, నేను చాలా గౌరవిస్తాం, నేను చాలా పెద్ద కుటుంబం వాళ్ళు, నేను చాలా పెద్దవాళ్ళు, నేను మంచివాళ్ళు అనుకుంటారట. పాప ఈ మంచివాడు మంచివాడిని అనుకుంటాడు, వీడు ఉంటాడు కదా, అది ఇమేజ్ కూడా మనసుకు చూసి మంచివాడు మంచివాడు అనుకున్నవాడు, నువ్వు ఎవడైనా చెడ్డవాడని ఎవరికాడు దుఃఖం వచ్చేస్తున్నట్టు వాడికి. అక్కడ అసలు నేను మంచివాడిని అనుకోకపోతే వాడిని చెడ్డవాడని ఎవడన్నాడు దుఃఖం రాదట. అంటే ఏంటి, నువ్వేదో నీ మనస్సుతో నువ్వు ఊహించుకుంటున్నావు, ఆ ఊహించుకునే దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు నీకు దుఃఖం వస్తుంది. ఐఆమ్ సో అండ్ ఆ సో ఐఆమ్ సో ఐఆమ్ సో అనుకుంటున్నావు. పాప ఈ అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారం నుంచి చెప్పి ఎవరు ఉంటారు, ఇంట్లోనే పది మంది ఉంటారు, వీధిలోనే పది మంది ఉంటారు. పాపం అధికారం పోయిన తర్వాత పరుపు దగ్గరికి ఎవడు రాడు, ఇంటికి ఎవడు రాడు, రోడ్డు మీద కనిపించిన ఎవడు మాట్లాడు, అప్పటి నుంచి అక్కడిని బెంగెట్టుకుంటాడు పాపం. ఆడి సో అనుకుంటాడు, మీకు అర్థం అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చిన్నకారు గారికి వెళ్దాం అనుకోండి, తలుపు తీసేస్తాడు ఒక జవాను, మళ్ళీ ఇంకోటి కారు దిగామనుకో ఇంకో జవాను వచ్చి తలుపు తీసేస్తాడు. ఆడికి అధికారం పోయిందనుకోని ఎవడో ఎవడో కనపడ్డా ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు, అంటే అప్పుడు మళ్ళీ దుఃఖం ప్రారంభమవుతుంది. ఐఎమ్ సో అను సో సో అను సో అని అనుకోకు. తర్వాత కొంతమంది ఆయన సత్యం సత్యం అనుకుంటారు. నువ్వు బాగా ధనవంతుడు అనుకుంటావు అనుకో, మాట వస్తుంది, నిన్ను ఎవడని భేదవాడు అంటే మళ్ళీ నీకు దుఃఖం వస్తుంది. అంటే నువ్వు ఏం చేయాలంటే దేనితో తాదాత్యం, నువ్వు ఇలాగా అనుకోవద్దు, అలాగా అనుకోవద్దు, నేను అలా ఉండాలని అనుకోవద్దు, ఇలా ఉండాలని అనుకోవద్దు, నీ మనస్సుతో నువ్వు ఏమి ఊహించుకోవద్దు, నీ ఇటువాడిని అటువాడిని ఊహించుకోవద్దు. నువ్వు ఊహించుకోవటం మానేస్తే ఒక వస్తువు మన భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఒక వస్తువును మనం ఇలా పట్టుకుని ఉంటే అది వదిలేస్తే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల భూమి మీద ఎవరైతే పడిపోతుందో, నువ్వు దేనితోటి సాధ్యం పొందకుండా ఉంటే నీ మనస్సు తనంతట అదే తన పుట్టిన చోట హృదయంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటమే కాదు, అందులోని దోషం ఎప్పుడైతే తది హృదయంలో ఉందో దాని దోషాలు కూడా పోతాయి. హృదయం ఎంత పరిశుద్ధంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత ఏకాగ్రంగా ఉందో, ఈ మనస్సు కూడా అంత పవిత్రమైపోతుంది. నదిని సముద్రంలో కలిసిన నదిని సముద్రంలో కలిసినప్పుడే దానికి సముద్రంలో కలిసే వరకు దానికి రూపం ఉంటుంది. నదికి సముద్రంలో కలిసిన తర్వాత దానికి ఏమి రూపం ఉండదు. అలాగే నీకు వస్తువు తెలిసిన తర్వాత నువ్వు రూప బుద్ధిలోంచి బయటకు వచ్చేస్తావు, నామబుద్ధిలోంచి బయటకు వచ్చేస్తావు. ఈ వస్తువు లోపల ఉంది, ఎవరో అడ్డు రావటం లేదు, బయట వస్తువులు ఏం అడ్డు రావటం లేదు. నీకున్న ధనం కానీ నీకున్న చదువు కానీ ఏది అడ్డు రావటం లేదు. నీ రూపబుద్ధి నీ నామబుద్ధి ఆ వస్తువుని పొందకుండా అడ్డు వస్తున్నాయి. మీకు ధనం ఉందనుకోండి, మీ ధనం దానికి అడ్డు ఏమి రావటం లేదు. మీకు చదువు ఉందనుకోండి, మీకు చదువు బాగా దానికి ఏమి అడ్డు రావటం లేదు. బాహ్యమైన వస్తువులు ఏమి అడ్డు రావటం లేదు. మీ దేహ ప్రారంభాన్ని బట్టి చదువు రావచ్చు, మీ దేహ ప్రారంభాన్ని బట్టి ధనం రావచ్చు, మీ దేహ ప్రారంభాన్ని బట్టి గౌరవం కూడా రావచ్చు. ఈ గౌరవాలు ఇవన్నీ కూడా దేహం ఎంత నిజమో అన్ని అంతే నిజం. అది పారమార్థిక సత్యం కాదు, నగన సత్యం కాదు. నువ్వు నీ లోపల రెండు సత్య వస్తువులతో విడిచిపెట్టేసి, లోపల సద్వస్తువుని విడిచిపెట్టేసి, లోపల చావులైన వస్తువుని కనుక విడిచిపెట్టేసి బయట నువ్వు కానిదాని వస్తువులతో తాదాత్యం పొందుతున్నావు. ఆ తాదాత్యం వదులుకుంటే నీకు జపంతో సంబంధం లేకుండా, ధ్యానంతో సంబంధం లేకుండా నీకు జ్ఞానం కలుగుతుంది. అంటే సఫరింగ్ లేకుండా. అంటే కొంతమంది చూడండి, ఆపరేషన్ చేసినట్టు కూడా మనకు అనిపించడం తేలిగ్గా చేస్తారు కొంతమంది. అలాగే సఫరింగ్ లేకుండా నువ్వు తాదాత్మ్యం, నువ్వు కాని వస్తువులతో నువ్వు తాదాత్మ్యం కనుక వదిలేస్తే నువ్వు నీకు సఫరింగ్ లేకుండా, అంటే వేదన లేకుండా నీకు జ్ఞానం కలుగుతుంది. నువ్వు కాని దానితో నువ్వు తాదాత్మ్యం వదులుకో, అంటే నిమిత్త మాత్రంగా నువ్వు పని చేస్తూ ఉండు. నీ దేహ ప్రారంభంలో ఏ పని అయితే భగవంతుడు నీకు అప్పగించాడో అన్ని పనులు మనం చేయలేము. భగవంతుడు ఒక్కో శరీరం ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది. నువ్వు ఆ శరీరం ద్వారా నువ్వు చేసే పని అయిష్టం కాకుండా ఇష్టంగా చెయ్యి, ద్వేషంగా కాకుండా ప్రేమగా చెయ్యి. భగవంతుడు నీ శరీరానికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగా చెయ్యి. ద్వేషంగా చేయొద్దు, ప్రేమగా చెయ్యి. ఎదటి వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నీకు అనవసరం. నువ్వు చేసే పని మట్టికి ప్రేమగా చెయ్యి, పూర్తిగా చెయ్యి. అది ఎదటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు. నీ లోపల ఏ దోషం అయితే ఉందో ఆ దోషమే ఇతరులోనే కనిపిస్తుంది. నీలో ఏమీ దోషం లేదనుకు ఇతరులో ఉన్న దోషం కూడా నీకు కనపడదు. టు సీ రాంగ్ ఇన్ అనదర్ ఈజ్ వన్స్ ఓన్ రాంగ్. ఎదటి వాళ్ళు ఏదైనా పొరపాటు నీకు కనిపిస్తా అంటే ఆ పొరపాటు నీలో ఎంతో కొంత ఉండాలి. ఎదటి వాళ్ళు ఏదైనా తప్పు నీకు కనిపిస్తా అంటే ఆ తప్పు నీలో ఎంతో కొంత ఉండాలి. అంటే నీ మనస్సులో ఉన్నదే బయట కనిపిస్తాంది. బయట ఏమి లేదు, ప్రపంచం ఏమి లేదు. ఇంతవరకు ఈ ప్రపంచం నేను ఉన్నానని ఎవరితో చెప్పలేదు, నేను నిజమని ఎవరు చెప్పలేదు, నేను సత్యాన్ని కూడా ఈ ప్రపంచం ఎవరు, ఈ ప్రపంచం సత్యమని మనం చెబుతున్నాం కానీ ఈ ప్రపంచం ఎంతవరకు ఎవరితోటి నేను నిజమని చెప్పలేదు, నేను నిజంగా ఉన్నానని చెప్పలేదు, నేను సత్యమని చెప్పలేదు, నేను అసత్యమని చెప్పలేదు. సత్యమని అనుకున్నా మనం అనుకుంటున్నాం, అసత్యం అనుకున్నా మనమే చెబుతున్నాం. కానీ ప్రపంచం ఎంతవరకు నేను ఉన్నానని ఎవరితోటి చెప్పలేదు, నేను సత్యమని చెప్పలేదు, అసత్యమని చెప్పలేదు. సత్యమని చెప్పేది మనమే, అసత్యమని చెప్పేది మనమే. ఇవన్నీ మన మనస్సే చెబుతుంది. కానీ ప్రపంచం ఎంతవరకు నేను సత్యాన్ని కానీ అసత్యాన్ని కానీ ఏమి ప్రపంచం చెప్పలేదు. ఈ గోడ ఉంది, అహంకారం ఉండదు దీనికి. ఈ గోడను మనం పొగుడుతాం అనుకోండి, మనం పొగిడితే నన్ను పొగుడుతున్నారని అనుకోదు ఈ గోడ. ఏమో మనం తిడతాం అనుకోండి, ఈ గోడను తిడతాం అనుకోండి, నన్ను తిడుతున్నారని అనుకోదు. అలాగే ఉంటుంది. అంటే ఈ గోడ జడం, ఈ మనకు ఎరుక ఉంది, తెలివి ఉంది. గోడకు తెలివి లేదు, అలా పడి ఉంది. ఆ తెలివితోటి కనుక ఈ గోడ ఎలా ఉందో, మనం ఎరుక కలిగి తెలివి కలిగి ఆ స్థాయిని అందుకుంటే మనకి జ్ఞానం వచ్చేస్తుంది. ఇక బాగా జ్ఞాపకించుకోండి, ఈ గోడ మనం పొగుడుతాం అనుకోండి, ఏమనిపించింది అది, ఏమైనా సంతోషించదు. తిడతాం అనుకోండి గోడ, ఏమనుకోదు, అయితే జడ వస్తువు కాబట్టి అది జడ వస్తు. అలాగే ఈ గోడ స్థితి మన ఎరుగుతోటి తెలివితోటి మన సాధన బలంతో ఆ స్థితి కనుక మనం సంపాదించుకుంటే ఇప్పుడు ఈ జన్మలోనే మనకు జ్ఞానం కలుగుతాం. ఇతరులు ఉద్రేకంగా మాట్లాడుతున్నారు అనుకోండి, మనం కూడా ఉద్రేకంగా మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు చేసిన పొరపాటు మనం కూడా చేస్తున్నట్టే గుర్తు. అసలు ఆలోచన ఎంత తక్కువ ఉంటే అంత ఉద్రేకం ఉంటుంది మనిషికి. సరసంగా ఏ మానవుడికైనా లోపల ఆలోచన ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా ఉద్రేకపడిపోతూ ఉంటాడు. మీకు జ్ఞానం అంటే మీరు ఎక్కువ కష్టపడిపోవాలని మీరు అనుకుంటున్నారు, ఎక్కువ కష్టపడిపోక్కర్లేదు. మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, ఏదైనా మంచి పని చేస్తున్నారనుకోండి, మంచి పని చేస్తున్నారనుకోండి, ఆ మంచి పనికి కొంతమంది మంచి పని చేస్తారు రేణింపు ఉండదు, గుర్తింపు కోరుకుంటారు. ఎదుటి వాళ్ళందరూ మనం గుర్తించాలనుకుంటారు. చివరికి వచ్చేటప్పటికి మీరు మంచి పని చేసి గుర్తింపు కనుక కోరుకుంటే మీకు పుణ్యం వస్తుంది, కానీ చిత్తశుద్ధి రాదు, జ్ఞానం రాదు. కొన్ని కొన్ని చిన్న చిట్కాలు ఉన్నాయి, మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు మామూలుగా చేసే పని నిర్మలంగా చేయండి, రికగ్నిషన్ కోరొద్దు, గుర్తింపు కోరొద్దు. మీరు ఎప్పుడైతే గుర్తింపు కోరలేదో మీకు పుణ్యం వస్తుంది, ఒకటి చిత్తశుద్ధి ఒకటి వస్తుంది. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం ఏ మనిషికి కలగదు. వాడు ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా చిత్తశుద్ధి లేని వాడికి అసలు ఆ ద్వారం, ఈ హాల్లోకి రావాలంటే ఏదో ఒక మూల ఉంచి మనం లోపలికి రావాలి. అదే మీకు చిత్తశుద్ధి అనే ద్వారముల ద్వారా మనం మోక్షంలో ప్రవేశించాలి కానీ, ఆ శాంతి స్థానంలో ప్రవేశించాలి కానీ, చిత్తశుద్ధి కనుక లేకపోతే ఏ మనిషికి జ్ఞానం కలగదు. మన వేందరలో మమ్మల్ని ప్రశ్న అడిగారు, ఏమని ప్రశ్న, ఏమంటే యోగి అంటారు, సన్యాసి అంటారు, తర్వాత ఏమో ఏదో జ్ఞాని అంటారు, అదంటారు, యోగి అంటారు, సన్యాసి అంటారు, ఋషి అంటారు, ఏదో రకరకాల మాటలు చెబుతారండి, మా బుర్ర కంగారు పడిపోతుంది. ఏంటి ఋషి అంటే ఏంటి, యోగి అంటే ఏంటి, జ్ఞాని అంటే ఏంటి అని ఒకసారి చెప్పండి అని వేందరలో ఇలా కూర్చుండగా ఓ చోట అడిగారు. దీనికి కృష్ణుడు చాలా బాగా చెప్పాడు. కృష్ణుడు ఏమని చెప్పాడంటే, కర్మ చెయ్యి, కర్మఫలాన్ని కనుక నువ్వు ఆశ్రయించుకుని ఉంటే కర్మఫలం నువ్వే యోగి అయిపోతావు, నువ్వే జ్ఞానం అయిపోతావు, నువ్వే ఋషి అయిపోతావు, నువ్వే సన్యాసి అయిపోతావు. ఇంట్లో ఉన్నావు సరే, గృహస్థాశ్రమంలో ఉన్నా సరే, మీరు భర్తతోటి పిల్లలతోటి కలిసి ఉన్నా సరే, నువ్వు కర్మఫలాన్ని వస్తే రాని, కర్మఫలం వస్తే వస్తుంది, కర్మఫలాన్ని ఆశించకు. కర్మఫలాన్ని ఆశించకుండా కనుక నువ్వు జీవించడం నేర్చుకుంటే నువ్వు యోగి అయిపోతావు. అంతేకాదు నువ్వు సన్యాసం అయిపోతావు, ఇంట్లో ఉన్నా సరే నువ్వు యోగి అయిపోతావు, సన్యాసం అయిపోతావు, గురువు అయిపోతావు. కర్మఫలాన్ని ఆశ్రయించకుండా ఉన్నప్పుడు నీకు ఎప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది? ఎప్పుడైతే నీకు చిత్తశుద్ధి కలిగిందో ఆ చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే, ఆ గుమ్మం ద్వారానే లోపల వస్తువు నీకు వ్యక్తమవుతుంది. అంటే ఏ మానవుడైనా సరే, ఈనాడైనా ముందునాడైనా ముందునాటికైనా ఈ జన్మలైనా రాబోయే జన్మలైనా ఆ చిత్తశుద్ధి అనే గుమ్మం ద్వారా, చిత్తశుద్ధి అనే గేట్లోంచి హృదయంలో ప్రవేశించాలి. కానీ మనకి డబ్బును బట్టి అందులో ప్రవేశించలేం, చదువును బట్టి ప్రవేశించలేం, మనకున్న అంగబలాన్ని బట్టి అర్ధబలం. నీకు అంగబలం ఉంటే, అర్ధబలం ఉంటే ఎలక్షన్ లో నెగ్గగలరు, కానీ అంగబలం వల్ల అర్ధబలం వల్ల పొందేది కాదు ఈ వస్తువుని. ఇది చిత్తశుద్ధి కనుక కలిగితే, ఆ మైండ్ లో కనుక పరిశుద్ధం కలిగితే, మైండ్ ను బాగు చేసుకుంటే ఆ చిత్తశుద్ధి అనే గుమ్మం ద్వారానే నీ లోపల ఉన్నటువంటి స్వర్గరాజ్యంలో, లోపల ఉన్నటువంటి వైకుంఠంలో, లోపల ఉన్నటువంటి శాశ్వత స్థానంలో, ఆ పరమేశ్వరుడు యొక్క స్థానంలో మీరు పొందగలరు, ఆ వస్తువును పొందగలరు. ఎప్పుడు పొందగలరు? ఇప్పుడే పొందగలరు, ఎక్కడే పొందగలరు. మీరు కాని దానితో తాదాత్మ్యం వదిలిపెట్టేయండి. లోపలనే మీకున్న వస్తువు మీకు తెలియబడాలని దానికి ఉంది, ఆ వస్తువుని తెలుసుకోవాలన్న కాంక్ష మీకు ఉంది, కానీ అది మీకు తెలియబట్టడం లేదు, మనం తెలుసుకోలేకపోతాం. దానికి కారణం ఏంటంటే ఒకటే లోపం, మన స్వల్ప బుద్ధే కారణం, మన చిన్న బుద్ధే కారణం, మన అల్ప బుద్ధే కారణం. అయితే మనకున్నటువంటి కొరత ఆలోచన, మన మనసులో ఉన్నటువంటి కొరత ఆలోచన కనుక విడిచిపెడితే వస్తువు తనంత తానుగానే వ్యక్తమైపోతుంది. మీరు అనుకున్నంత కష్టం ఇందులో లేదు. రమణ మహర్షి గారు చెప్పారు, పూజ చేయడంత కష్టం. పూజ అంటే మీరు అక్కడ బొమ్మ పెట్టుకోవాలి, ఆ బొమ్మ దగ్గర అలుక్కోవాలి, అక్కడ ముగ్గెట్టుకోవాలి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి, ఆ పువ్వులు కొయ్యాలి, పువ్వులు తెచ్చేటప్పుడు మన అష్టోత్తరం చదవాలి, ఇదంతా పని పూజ చేయాలి. కానీ మీరు సబ్జెక్ట్ కనుక అర్థం చేసుకుంటా అంటే, మీరు మామూలుగా కాళ్ళు కదపక్కర్ లేకుండా, చేతులు కదపక్కర్ లేకుండా సబ్జెక్ట్ మీరు ప్రాపర్ గా అర్థం చేసుకుంటే ఉన్న వస్తువు మీకు వ్యక్తం అవుతుంది, తనంతట తానుగా వ్యక్తం అవుతుంది. అది ఈ చచ్చిపోవటం కూడా ఒక తలంపే, మళ్ళీ పుట్టడం కూడా ఒక తలంపే. అది గౌతమ బుద్ధుడు చెప్పాడు. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, సూర్యుడు ఉదయిస్తాడు, ఉదయించిన సూర్యుడు అలా ఉండడు, అస్తమిస్తాడు ఏదో టైంలో, అస్తమిస్తున్న సూర్యుడు అలా ఉండడు, మళ్ళీ ఏదో రోజున ఉదయిస్తాడు. ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడు, అస్తమిస్తున్న సూర్యుడు ఉదయిస్తాడు. అదేవిధంగా పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు మళ్ళీ పుడతాడు. పుట్టినవాడు చనిపోవటం ఎంత ఖాయమో, చనిపోయిన వాడు పుట్టడం కూడా అంతే ఖాయం. ఈ సైకిల్లోంచి, ఈ చక్రంలోంచి నువ్వు బయటకు రావాలంటే, నీ హృదయంలో ఉన్న చావుడైన వస్తువు నువ్వు తెలుసుకునే వరకు ఈ చక్రంలోంచి బయటకు వచ్చే నీకు అవకాశం లేదు. ఈ ప్రపంచంలో జరిగే సంఘటనలు, మన జీవితంలో జరిగే సంఘటనలు మనకి ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఆ ఈశ్వర, కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే మనం సంకల్పించుకుంటాం, ఈశ్వరుడు సంకల్పించుకుంటాడు. ఆ ఈశ్వర సంకల్పం మన సంకల్పం ఒకసారి కలుస్తాయట. నా తెలియచేట వల్ల ఈ పని అయిపోయింది అనుకుంటామట. ఆయనే మనం అన్నట్టు ఒక చిన్న నవ్వు ఊరుకుంటాట దేవుడు. అది నా సంకల్పం వల్ల అయింది, కానీ వాడు ఆడి సంకల్పం మన సంకల్పం కలిసింది కాబట్టి వాడి తెలియచేట వల్ల అయిందని అనుకుంటాడు. ఒక్కోసారి వాడి సంకల్పం వేరే మన సంకల్పం వేరవుతుందట. వేరైనప్పుడు ఆయన సంకల్పమే జరుగుతుంది, కానీ మన సంకల్పం జరగదు. అప్పుడు అనుకుంటాను దేవుని అనుగ్రహం లేదు, అందుకు జరగలేదని. అంటే జరిగితే మనం తెలియచేట్లు, జరగకపోతే దేవుని తిట్టటమే. మన పద్ధతి ఏంటంటే జరిగితే దేవుని అనుగ్రహం జరిగిందని అనుకోం. మనకు అనుకూలమైన పని జరిగితే మన తెలివితేటల వల్ల, మన సాధన వల్ల జరిగింది అనుకుంటాం. ఆ పని జరగలేదు అనుకోండి, దేవుని అనుగ్రహం మనకు లేదు, దేవుని దయ మనకు లేదు, అంచేత జరగలేదు అనుకుంటాం అంటండి. అంటే జరిగేదంతా ఈశ్వర సంకల్పమే, ఇది తెలుసుకుంటే నువ్వు అంటే జరిగేదంతా ఈశ్వర సంకల్పమే అన్న చిన్న విషయం, ఈ చిన్న వాక్యం నీ బ్రెయిన్ కి పట్టించుకుంటే, నీది ఈ చిన్న వాక్యం కనుక నీకు అర్థం చేసుకుంటే, నీకు బండెడు దుఃఖం నీకు మనసులో ఉన్న ఆరిపోతుంది అన్నాడు రమణాచార్య. ఈ ప్రకృతి పరంగా జరిగిన, నీ వ్యక్తి పరంగా జరిగిన ప్రతి సంఘటన కూడా, జరిగేదంతా కూడా ఈశ్వర సంకల్పమే. ప్రతి సంఘటన కూడా ఈశ్వర సంకల్పంతో జరుగుతుందన్న సంగతి నీ మనసుకు పట్టించుకుంటే, నీ గుండెకు పట్టితే, నీకు బండెడు దుఃఖం ఉన్నా ఇప్పుడే ఎక్కడే ఆ దుఃఖం అంతా కూడా ఆరిపోతున్నాడు. ఈ చిన్న వాక్యం నీకు అర్థమైతే రమణ మహర్షి గారికి మనకి తేడా ఏంటంటే, ఈశ్వర సంకల్పంతో అంతా జరుగుతుందని ఆయన నోటితోడు చెబుతున్నాడు. ఈశ్వర సంకల్పంతో అంతా జరుగుతుందని మనమే చెబుతున్నాం. ఇంకా ఆయనకి మనకి తేడా అంటే, ఆయన నోటితోడు చెప్పే వాక్యం ఆయనకు అనుభవంలో ఉంది, మన నోటితోడు చెప్పే వాక్యం మనకు అనుభవం లేదు. అంచేత మనకు అనుభవం లేదు కాబట్టి మనకు దుఃఖం వస్తుంది, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన దుఃఖం నశించింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, కృష్ణుడు చెప్పే మాటలు మనం చెప్పవచ్చు, భగవద్గీత మనం చదువుకోవచ్చు, కృష్ణుడు ఏ మాటలు చెప్పాడో భగవద్గీతలో అవి మనం చెప్పేయచ్చు. అయితే కృష్ణుడికి మనకి తేడా అంటే, ఆయన చెప్పే మాట అనుభవంలో ఉంది, మనం చెప్పే మాట మనకు అనుభవం లేదు. చిరక పలుకులు మనకి చెప్పే మాట మనకు అనుభవం లేదన్న సంగతి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎవరికైతే వాడు చెప్పే మాట వాడికి అనుభవం ఉందో వాడికి దుఃఖం నశిస్తుంది. ఇది మనం గ్రహించవలసింది. నిన్ను నేను పవిత్రుని చేస్తాను గురువు శిష్యుడితో చెప్పక్కర్లేదట. గురువు యొక్క మౌనం, గురువు యొక్క జ్ఞానం, గురువు యొక్క శాంతి నీ మనసును నెమ్మదిగా నెమ్మదిగా మంచి చేసి పవిత్రం చేస్తూ ఉంటుంది. నీ మనసు మంచిగా మారుతుంది. నీ మనసుకి వివేకం కలుగుతుంది. నీకు తెలివి పడుతుంది. నీకు డిస్క్రిమినేషన్ కలుగుతుంది. ఆ గురువు నీతో మాట్లాడక్కర్లేదు. గురువు నీతో ఉపన్యాసాలు చెప్పక్కర్లేదు. గురువు ఎదురుగుండా నీ దగ్గర కూర్చోక్కర్లేదు. ఆ గురువు యొక్క మౌనమే నీకు వివేకాన్ని పెంచుతుంది, నీకు తెలివిని పెంచుతుంది, విచక్షణ అధికారం డిస్క్రిమినేషన్ పెంచుతుంది, నేను బుద్ధిమంతుడిగా చేస్తుంది. గురువు నీ హృదయంలో ఉన్నాడు, ఎలాగ ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మను పట్టుకోవడానికి ఏ బలహీనతలు నీకున్నాయో గురువు తెలుస్తూ ఉంటుంది. ఆ బలహీనతను ఎలా తొలగించాలో, ఎప్పుడు తొలగించాలో, ఎక్కడ తొలగించాలో, ఎలా తొలగించాలో అది గురువు చూసుకుంటూ ఉంటాడు. ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే గురువు యొక్క మౌనం అనేక రకాలుగా నీకు సహకరిస్తూ ఉంటుంది. నీ మనస్సును పరిశుద్ధం చేస్తుంది, నీ మనస్సును పవిత్రం చేస్తుంది, నీ మనస్సును ఏకాగ్రం చేస్తుంది, నీ మనస్సుకు అంతర్దృష్టి కలుగుతుంది, నీ మనస్సును అంతర్ముఖం కలుగుతుంది. అంతర్దృష్టి నీ మనస్సుకు అంతర్దృష్టి కలగజే నీ లోపల నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసి ఈ నీ లోపల ఉంటుంది వస్తువుని, నీకు ఆధారంగా ఉన్న వస్తువుని, ఆ సత్య వస్తువు నీకు పట్టి ఇచ్చే వరకు గురువు అనుగ్రహం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఏ శరీరంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా. సమణ మహర్షి గారు మాట చెప్తూ ఉండేవారు, ఎదుటి వాళ్ళు మనకు మంచి చేయొచ్చు, చెడ్డ చేయొచ్చు, మంచిని జ్ఞాపకం పెట్టుకోండి అనేవారాయన. మనం ఎదుటి మనుషులు మనకు మంచి చేయొచ్చు, చెడ్డ చేయొచ్చు, చెడ్డ ఎందుకు మీరు జ్ఞాపకం పెట్టుకోవటం? మంచి జ్ఞాపకం పెట్టుకోండి. మంచి జ్ఞాపకం పెట్టుకుంటే వాడి మీద ప్రేమ కలుగుతుంది. ఆ చెడ్డ జ్ఞాపకం పెట్టుకుంటారనుకోండి, మీకు అసూయ కోపం కలుగుతుంది. అంటే ప్రేమ వల్ల అసూయను జయించగలం, కానీ కోపం వల్ల అసూయను జయించడం. ఎదుటి వాడు మన చూసి అసూయ పడుతున్నప్పుడు నువ్వు ప్రేమించు. అలా ప్రేమించడం వల్ల వాడు అసూయ తగ్గుతుంది. కానీ ఎదుటి వాడు మన చూసి అసూయ పడుతున్నాడు, నువ్వు కోపం పెంచుకుంటే నువ్వు పడవుతావు, ఆడు పడవుతాడు, వాడు అసూయ పెరుగుతూ ఉంటుంది. ఎదుటి వాడికి ఎవరికైనా తిరుగు తక్కువ అనుకున్నా, తిరుగు తక్కువతనం మనకు కూడా వస్తే బాగుందని మనం అనుకుంటామండి. అనుకో ఎవరితో ఎవరైనా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోండి, మనం కూడా అలాగే మాట్లాడితే బాగుందని అనుకుంటామా? అది ఇంటెలిజెంట్ బిహేవియర్. ఎదుటి వాడు తెలివి తక్కువైనప్పటికీ నీ ఇంటెలిజెంట్ బిహేవియర్ లోంచి నువ్వు దూరం వెళ్ళక్కర్లేదు. బిహేవియర్ ఇంటెలిజెంట్ గా ఉండాలి, అది పీస్ఫుల్ గా ఉండాలి, ట్యాక్ట్ఫుల్ గా ఉండాలి. అంటే బిహేవియర్ ట్యాక్ట్ఫుల్ గా లేకపోతే లోకంలో బతకలేము. ట్యాక్ట్ఫుల్ గా ఉండాలి, ఇంటెలిజెంట్ గా ఉండాలి బిహేవియర్. అలా ఉంటే మనం లోకంలోనే సక్సెస్ అవుతాం, పరలోకంలో కూడా మనకి మంచి లోకాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురువు నీతో మాట్లాడినా గురువు అనుగ్రహమే, నీతో మాట్లాడకపోయినా అనుగ్రహమే, ఆయన మౌనంగా ఉన్నా అనుగ్రహమే, నడిచినా అనుగ్రహమే, కూర్చున్నా అనుగ్రహమే, నీతో మాట్లాడకుండా ముఖం పక్క పెట్టుకున్నా అనుగ్రహమే, ఎలాగున్నా గురువు యొక్క చేష్ట ప్రతిదీ అనుగ్రహమే. నీ మనసును బాగు చేయటానికి ఏ పని చేసినా లోకం, నీ మనస్సును బాగు చేయటానికి, నీ మనస్సును శుద్ధి చేయటానికి, నీ మనస్సును పవిత్రం చేయటానికి గురువు నీతో మాట్లాడినా, గురువు నీతో మాట్లాడకపోయినా, గురువు నీతో మౌనంగా ఉన్నా, గురువు ఒకవేళ మౌనం విడిచిపెట్టినా, ఇదంతా నీ మనసు బాగుపడటానికి, నీ మనస్సును పవిత్రం చేయడానికి ఆ గురువు చేసే పని. వాడి నిజమైన గురువు. నాకేముద్ది నీ దయ ఉంటే నాకు చాలన్నప్పుడు ఆయన దయ వస్తుంది, దాని వెనకాల నీ కోరికలు కూడా నెరవేరుతాయి. దేవుని యొక్క దయ కోసం కాకుండా కేవలం కోరికే మీ పూజ జపం కనుక పరిమితి చేస్తే ఆ కోరిక ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలో అయినా ఆ కోరిక నెరవేరుతుంది, దానికి ఫలితం వస్తుంది, ఆ ఫలితం మీరు అనుభవిస్తారు, అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అయితే ఇవన్నీ కూడా ఇవన్నీ నిజ సత్యం కాదు. అయితే గురువు యొక్క కృప మీరు ముఖ్యం. అంటే ఆ గురువు యొక్క కృపగానే మీరు కోరుకుంటే ఆ గురువు యొక్క కృప రూపం దాలుస్తుంది, రూపం దాలిసి మీకు సత్యాన్ని మీకు పట్టిస్తుంది గురువు యొక్క కృప. ఆ గురువు యొక్క కృప, ఆ గురువుతో సహవాసం, ఆ గురువు మాటల పట్ల విశ్వాసం, ఆ ఈశ్వరుడు చెప్పే మాటల పట్ల విశ్వాసం అది కనుక ఉంటే, అదే కృష్ణుడు చెప్తాడండి గీతలో ఎంత వండర్ఫుల్ గా చెప్తాడంటే, నీ మనస్సు నిర్మలం అవుతాంటే, నీ మనస్సు కుదిరిపడితే, నీ మనస్సు నిర్మలం అవుతాంటే, నీ మనస్సు కనుక కుదిరిపడితే, నువ్వు నీ మనసుకి ఎంతో కొంత ఆ హృదయంలో ఉన్న శాంతి, పరమేశ్వరుడులో ఉన్న శాంతి, అంటే ఇంద్రియగతమైనది కాకుండా హృదయంలో ఉన్న శాంతి నీకు అందుతంటే, నీ పూర్వజన్మలలో ఎంత పుణ్యం ఉన్నా, నీ పూర్వజన్మల్లో ఎంత పాపం ఉన్నా, నీ పూర్వజన్మల్లో స్టోర్లో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ ఈ శరీరం చచ్చిపోకముందు ఆ గురువు అనుగ్రహం వల్ల నీకు నిర్మలత్వం కలిగితే, నీకు శాంతి కలిగితే, మనస్సు పవిత్రం అవుతాంటే, నీ పూర్వజన్మల్లో ఉన్న పుణ్యం, నీ పూర్వజన్మల్లో ఉన్న పాపం అంతా కారిపోయి, అంటే భవిష్యత్తు జన్మలు రాకుండా, అంటే పుణ్యం కూడా భవిష్యత్తు జన్మను తీసుకొస్తుంది, పాపం కూడా భవిష్యత్తు జన్మను తీసుకొస్తుంది. నీ బుద్ధి ఎప్పుడైతే సమానమైందో, నీ మనస్సు ఎప్పుడైతే నిర్మలమైందో, నీ మనస్సు ఎప్పుడైతే పవిత్రమైందో, ఈ శరీరం చచ్చిపోకముందే ఆ గత జన్మలో ఉన్న పాపాలు పుణ్యాలు కాలిపోయి ఇంకా గతం అనుభవించకుండా పునర్జన్మలే స్థితికి ఈ అర్జున ఈ జన్మలోనూ వెదిగి వెళ్ళిపోతావు అన్నాడు. నీ పూర్వజన్మలు కూడా 90 ఉండనాయి, పుణ్యాలు ఉండనాయి, పాపాలు ఉండనాయి, దోషాలు ఉండనాయి,
మొత్తమే గురువు అనుగ్రహం వల్ల, దేవుని అనుగ్రహం వల్ల నీకు ఆ నిర్మల బుద్ధి కలిగిందనుకో, ఆ సమాన బుద్ధి కలిగిందనుకో. కృష్ణుడు చెప్తాడు యోగి అంటే ఎవడంటే గడ్డాలు వచ్చినోడు మీసాలు వచ్చినోడు యోగి కాదు, యోగి అంటే చెప్తాడు. మనం ఏదైనా పని ప్రారంభిస్తాం, చిన్న పనో పెద్ద పని ఏదో ప్రారంభిస్తాం, ఒకసారి మనకు ఆ పని అవుతుంది, ఒకసారి ఆ పని అవ్వదు. అయినా అవ్వకపోయినా ఎవడ మనస్సు అయితే గాల్లోని చోట దీపం ఎలా ఉంటుందో, ఎవడ మనస్సు అయితే ఎలా ప్రశాంతంగా ఉందో వాడు యోగి అవుతాడని చెప్పాడు. నిజమైన గురువు ఏమంటే ఎవరు? ఆత్మ నీ లోపలనే చైతన్యమే నిజమైన గురువు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నువ్వు లోపల ఉన్నాననుకుంటున్నావు, బయట ప్రపంచం ఉందనుకుంటున్నావు, దేవుడు ఎక్కడో ఉన్నాడనుకుంటున్నావు, నీకు మామూలు ఏకత్వ బుద్ధి లేదు. నువ్వేమో లోపల ఉన్నాననుకుంటున్నావు, నీకు బయట లోకం ఉందనుకుంటున్నావు, దేవుడు ఎక్కడో నీకు దూరం ఉన్నాడనుకుంటున్నావు. ఈ భేద బుద్ధి ఉంది, ఈ వేరు బుద్ధి నీకుంది. అంచేత ఆత్మ నీ లోపల గురువు ఏం చేస్తున్నాడు, నీకు దేహం ఉందని నువ్వు భావిస్తున్న ప్రకారం నీకు వెలుపులో ఒక దేహం ధరించి ఆయన రావాల్సి వస్తానంటాడు గురువు. లేకపోతే రావక్కర్లేదట్టండి ఆయన. నువ్వు లోపల ఉన్నావని, నీకు బయట ప్రపంచం ఉందని, ఎక్కడో దేవుడు ఉన్నాడని ఈ భావం నీకున్నంతకాలం, ఈ భావని రాంగ్ థింకింగ్ నీ లోపల తొలగించడం కోసం ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ నీ కోసమే బయట దేహం ధరించి రావాల్సి వస్తుంది. అయితే మనకి దేహం ఉంటుంది, గురువుకి దేహం ఉంటుంది, మనకి దేహం ఉంటుంది, గురువుకి దేహం ఉంటుంది. గురువుకి మనకి తేడా ఏంటంటే, గురువు దేహంలో ఉన్నప్పుడు కూడా, దేహం ధరించినప్పుడు కూడా తానెవడో తనకి అది తెలుస్తూ ఉంటుంది. కానీ మనం దేహంలో ఉన్నప్పుడు దేహానికే పరిమితమై ఉంటాం. అది ఇక్కడ ఐన్స్టీన్ చెప్పాడు. ఇది ఏం చెప్పాడు, ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ. ఈ మూడు అబద్ధం అని చెప్పాడు ఆయన. ఈ మూడు అబద్ధం అంటే సాపేక్షక సత్యాలు, రిలేటివ్ ట్రూత్. అంటే ఊరికే మనం చూడటానికి నిజం కింద కనిపిస్తున్నాయి. ఏది జాగ్రత్త అవస్థ నిజం కాదు, స్వప్న అవస్థ నిజం కాదు, తర్వాత సుషుప్త అవస్థ గాఢ నిద్ర కూడా నిజం కాదు. కానీ నిజం లేదా నీకు కళ్ళకు కనిపిస్తున్నాయి. ఈ మూడు కూడా నిజంగా కనిపిస్తున్నాయి. ఈ మూడు అవస్థల్లో కూడా ఒకడు ఉన్నాడు. ఈ మూడు అవస్థల్లో కూడా ఒక వస్తువు ఉంది. జాగ్రత్త అవస్థలో ఉన్న వస్తువే స్వప్న అవస్థలో ఉంది, స్వప్న అవస్థలో ఉన్న వస్తువు సుషుప్త అవస్థ ఉంది. కానీ సుషుప్తి ఉన్నప్పుడు స్వప్నం లేదు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ లేదు, జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడు సుషుప్త అవస్థ లేదు, సుషుప్త అవస్థ ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ లేదు. కానీ ఈ మూడు వస్తువుల్లో కామన్గా ఒక వస్తువు ఉంది, దాని అది ఫోర్త్ డైమెన్షన్. ఆ ఫోర్త్ డైమెన్షన్ ఒకటే కరెక్ట్ అన్నాడు ఆయన. దాన్ని మన వేదాంతంలో ఏం చెబుతారంటే తురియ స్థితి అంటారు. గాఢ నిద్రలోంచి మెలకువలోకి రాగానే ఒక తలంపు వస్తుంది మనకి, నేను అనే తలంపు వస్తుంది. ఏమొస్తుంది మనకి? నేను అనే తలం. ఆ తలంపు ఏం చేస్తుంది? మొత్తం దేహం అంతా కలిసిపోతుంది. ఆ తలంపు వచ్చి ఏం చేస్తుంది? దేహంతో తాదాత్మ్యం పొందిపోతుంది. ఆ దేహంతో తాదాత్మ్యం పొందిన మొదటి తలంపే నీకు ఏ తలంపు వచ్చినప్పటికీ కారణం. ఈ తలంపులన్నీ నీకు ఎందుకు వస్తున్నాయి? ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మాయ అంతా ఇక్కడ ఉంది. అంటే ఈ నేననే తలంపుకి మీకు, ఈ నేననే తలంపుకి మీ పెద్దమ్మాయి అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, అది మంచివాడు అనిపిస్తుంది. ఈ నేననే తలంపుకి నీ చిన్నమ్మాయి అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, ఆడు మంచివాడు అనిపిస్తుంది. ఆడు మంచివాడు చెప్పాడు నీకు అక్కర్లేదు. ఈ నేననే మొదటి తలంపుకి ఎవడైతే నీకు అనుకూలంగా ఉన్నాడు ఆడు మంచివాడు, ఆడు అనుకోవాడు, ఆడు ఎంత పెద్ద మనిషి అయినా ఈ నేననే మొదటి తలంపుకి అనుకూలంగా లేకపోతే ఆడు చెడ్డవాడు. ఇది ఈ సంసారంలో మీరు పరిశీలించుకుంటే మీకు తెలుస్తుంది. మీకు మామూలు అక్క చెల్లెళ్ళకున్న సంబంధాలు కానీ, అన్నదమ్ములకున్న సంబంధాలు కానీ, మామూలు అత్తగారికి కోళ్ళకున్న సంబంధాలు కానీ, ఈ సంబంధాలు ఎలా ఉంటాయంటే, మీరు మీకు అన్నిటికంటే మాకు అన్నిటికంటే నేనంటే ఇష్టం. మీ భర్త కంటే కూడా మీకు నేననే తలంపు అంటేనే ఇష్టం. మీ భర్త కంటే కూడా మీకు నేననే తలంపు అంటే ఇష్టం ఏండి. ఆ నేననే తలంపుకి మీకు అనుకూలంగా ఉన్న మనుషులేమో ప్రేమగా ఉంటారో, అది మంచివాళ్ళని మీకు అనిపిస్తుంది. ఆ నేననే తలంపుకి అనుకూలంగా లేకపోతే మీకు విరోధుల కింద కనిపిస్తారు. అంచేత వాడు ఎదట మనిషి మనకి ఇక్కడ ప్రమాణం కాదు. నీకు మెయిన్ ఎవరంటే నీకు నేననే తలంపే. ఆ నేననే తలంపుకి నీకు అనుకూలంగా ఉన్నవాడు నీకు ఇష్టలు, అనుకూలంగా లేకపోతే నీకు విరోధులు. వాడు మంచివాళ్ళనే సరే. మానవుడు ఎందుకు బతుకుతాడంటే వాడు ఈగోను సంతృప్తి పరచుకోవడానికి వాడు బతుకుతాడు. వాడు పొద్దున్న లెగిసిన మొదలు సాయంత్రం పడుకునే వరకు వాడు ఈగోను సాటిస్ఫై చేసుకుంటా ఉంటాడు. వాడు మనం కూడా ఎదట మనిషి ఎదటివాడు ద్వారా మనకు ఏదైనా పని అవ్వాలంటే వాడు ఈగోను సాటిస్ఫై చేయాలి మనం. ఆడు ఈగోని సాటిస్ఫై చేయకపోతే ఆడు మనకు పని చేయడు, మన పని న్యాయమైందైనా సరే. మానవుడు బతకడం జ్ఞానం కోసం బతకడం లేదు, వాడు అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం వాడు జీవిస్తున్నాడు. కుటుంబ సంబంధాలంటే, సమాజ పరంగా ఉన్న సంబంధాలు అంటే వాడు అహంకారాన్ని సాటిస్ఫై చేస్తేనే వాడు మనకు ఆ పని చేస్తాడు, అయితే ఆ పని మనకు చేయడు. అంటే కేంద్రం ఎక్కడ ఉందంటే ఈగో కేంద్రం. అంతేకాదు నేను అనే తలంపు ఉంటే నీవు ఉన్నావు, నేను ఉన్నాను, లోకం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, పుణ్యం ఉంది, ఈ పాపం ఉంది. ఆ నేననే మొదట తరంపు లేకపోతే, ఆ ఫస్ట్ చాప్టర్ కనుక లేకపోతే, ఆ బాడీ బౌండ్ అయ్యి కనుక లేకపోతే, ఆ ఫాల్స్ అయ్యి కనుక లేకపోతే, ఆ ఆర్టిఫిషియల్ అయ్యి కనుక లేకపోతే, ఆ లిటిల్ అయ్యి కనుక లేకపోతే, అది ఉంటే నువ్వు ఉన్నావు, అది ఉంటే నేను ఉన్నాను, అది ఉంటే దేవుడు ఉన్నాడు, అది ఉంటే పునర్జన్మ ఉంది, అది ఉంటే పూర్వజన్మ ఉంది, అది ఉంటే వేరే బుద్ధి ఉంది, అది ఉంటే బాధ బుద్ధి ఉంది, అది ఉంటే మంచి ఉంది, అది ఉంటే చెడ్డ ఉంది, అది ఉంటే స్వర్గం ఉంది, అది ఉంటే నరకం ఉంది. ఈ లిటిల్ అయి ఉంటే, ఈ ఫాల్స్ అయి ఉంటే, ఆర్టిఫిషియల్ అయి ఉంటే, ఈ బాడీ బౌండ్ అయి ఉంటే, ఈ షార్ట్ అయి ఉంటే, అంతా ఉంది. నువ్వున్న మాట నిజమే, నేనున్న మాట నిజమే, దేవుడు ఉన్న మాట నిజమే, రాబోయే జన్మ ఉన్న మాట నిజమే, ఈ చావు నిజమే, ఈ పుట్టుక నిజమే. అది లేకపోతే ఏది లే ఉన్నది ఒకటే, అది ఫోర్త్ డైమెన్షన్. ఐన్స్టీన్ చెప్పాడు, అది ఏమిటది, అది ఫోర్త్ డైమెన్షన్. రమణ మహర్షి గారు ఏం చెప్పారు, ఆయన చెప్పి ఈ మాటలు కొన్ని అబద్ధాలు కింద పనిపిస్తాయి. మనం చచ్చిపోతాం అది అబద్ధం అన్నాడు. మన శరీరం చచ్చిపోతుంది ఏదో రోజున, అది అబద్ధం అన్నాడు. శరీరం పుడుతుంది ఏదో రోజున. పుట్టడం అంటే ఏంటి, శరీరం వస్తుంది అంతే కదా. చచ్చిపోవటం అంటే శరీరం కనపడదు, పుట్టడం అంటే శరీరం వస్తుంది. ఆ శరీరం పుట్టినప్పుడు మనం ఏమనుకుంటామండి, ఎవడైనా పుట్టాడు అనుకోండి అది నిజం అనిపిస్తున్నట్టుంది, ఎవడైనా చచ్చిపోయాడు అనుకోండి అది నిజం అనిపిస్తున్నట్టుంది. ఈ రెండు అబద్ధాలు అన్నారు భగవాన్. అయితే మనకు నిజం కింద అనిపిస్తోంది అంటే ఎందుకైనా అబద్ధాలు, మన కళ్ళకు నిజం కింద కనిపిస్తోంది. ఎవడైనా ఒక మనిషి చనిపోతాడు అది మనకు అసత్యం కింద అనిపించడం లేదు, సత్యం కింద అనిపిస్తుంది, కానీ అసత్యం అని చెప్పాడు. అహంకారకి, ఈ లిటిల్ ఐకి, ఈ బాడీ బౌండ్ ఐకి, ఈ ఆర్టిఫిషియల్ ఐకి, ఈ ఫాల్స్ ఐకి చరణం నిజం లాగా కనిపిస్తుందట. చిన్నప్పుడు ఎలా ఉన్నాం, పిల్లోళ్ళలాగా ఉన్నాం. మన శరీరం ఇప్పుడు పెద్దదైపోయింది, ఇంకా కొంతకాలం ముసలిది అయిపోతుంది, తర్వాత చచ్చిపోతుంది. ఈ పుట్టడం, ఈ యవ్వనం రావటం, ముసలితనం రావటం, చచ్చిపోవటం, ఇవన్నీ మార్పులు ఎక్కడ వస్తున్నాయి, శరీరంలో వస్తున్నాయి. మరి శరీరం ఏమైపోతుంది, చచ్చిపోతుంది. అంటే శరీరంలో వచ్చే చలనం, శరీరం యొక్క గతి, ఆ శరీరం యొక్క పుట్టుక, శరీరం యొక్క చావు అహంకారానికి నిజం కింద, నీ అహంకారానికి, నీ అజ్ఞానానికి నిజం కాకపోయినా నిజం వలె కనిపిస్తున్నాయి కాబట్టి ఇదంతా నిజం అని నువ్వు అనుకుంటున్నావు. అహంకారికి మాత్రమే చావు నిజం కింద కనిపిస్తుంది, ఈ లిటిల్ అయితే పుట్టుకు నిజం కింద కనిపిస్తుంది. కానీ ఆ అగ్ర సత్యానికి, ఆ ఫోర్త్ డైమెన్షన్ కి, ఆ ఫైనల్ ట్రూత్ కి, అల్టిమేట్ ట్రూత్ కి, ఆ చైతన్యానికి, ఆ చావులేని వస్తువు నువ్వు పొందినప్పుడు చావు నిజం అనిపించదు, పుట్టుక నిజం అనిపించదు. ఇదంతా నీకు తెర మీద బొమ్మల్లాగే కనిపిస్తాయి. అంచేది నీకు అహంకారం ఉన్న చెప్పే చలనం నిజం కింద కనిపిస్తుంది. కానీ నువ్వు అహంకారంలోంచి విడుదల పొందినప్పుడు, దాంట్లోంచి బయటకు వచ్చినప్పుడు చలనం అనేది నిజం కాదన్న సంగతి నీకు స్ఫురిస్తుంది. ఈ శరీరం చనిపోయిన తర్వాత జీవుడు స్వర్గానికి వెళ్తాడు, ఆ స్వర్గం కూడా నిజం కింద కనిపిస్తుంది జీవుడికి. ఈ శరీరం చనిపోయిన తర్వాత కొంతమంది నరకానికి వెళ్తారు, ఆ నరకం కూడా జీవుడికి నిజం కనిపిస్తుంది. మరి జీవుడు ఏదో తన కోరికలు నెరవేర్చుకోవడం కోసం దేహం ధరిస్తాడు, ఆ పుట్టుకు కూడా నిజం కింద కనిపిస్తుంది. ఆ దేహంలో కొంతకాలం ఉంటాడు, ఆ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు, ఆ చావు కూడా నిజం కింద కనిపిస్తుంది. ఇవన్నీ జీవ లక్షణాలే, కానీ ఆత్మకు సంబంధించిన విషయం కాదు, అసలు వస్తువుకు సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు, దానికి వికారం లేదు, దానికి ముసలితనం లేదు. పుట్టుక లేని వస్తువుకు చావు ఎక్కడ నుంచి వస్తుంది, అసలు సత్యం అది. ఆ సత్యం నువ్వు అనుభవించినప్పుడు ఈ ప్రకృతిలోంచి నువ్వు బయటకు వస్తావు. రమ మహర్షి గారిని ఏమడిగంటే, ఈ మధ్యన మా నాన్నగారు చచ్చిపోయారండి, సద్దినం పెట్టమంటారా వద్దంటారని అని చెప్పి, ఈ పొడి ఈ చదువుకుని పొడి ముక్కలు ఉన్నాయి కదండి, అడిగాడు ఏదేదో, ఆ పుస్తకంలో ఇలా ఉందండి, ఈ పుస్తకంలో ఇలా ఉంది అన్నాడు. ఆయన ఏమన్నారంటే, రమణ మహర్షి గారు, రమణ మహర్షి గారికి ఆయన అనుభవాన్ని తీర్చవడం, ఇంగ్లి ముక్కలు చెప్తే అవసరం, ఇంగ్లి ముక్కలు చెప్పే అలవాటు ఆయనకి లేదు. ఆయన మన ఏదైనా ప్రశ్న అడిగాం అనుకోండి, ఆయన హృదయంలో ఏదో తీసి చెప్తాడు. అందుకని ఆ పుస్తకంలో ఇలా ఉంది, 75వ పేజీలు ఇలా ఉంది, 79వ పేజీలు ఇలా ఉంది అని చెప్పి అలవాటు అసలు ఆయనకి లేదు. ఆయన హృదయంలోంచి, ఆయన ఎక్స్పీరియన్స్లోంచి ఆయన తీసి చెప్తాడు. ఆయన ప్రశ్న ఏంటంటే, మా నాన్న చదివేది ఏమో చదివి పెట్టమంటారా వద్దంటారా. నువ్వే అంటున్నావు కదరా, మా నానో మా నానో మా నాన్నని, ఆ నా ఉన్నని చెప్పి పెట్టా, నా పోతే తద్దినం అక్కర్లేదన్నాడు. నీ నోటి చెబుతున్నా మా నాన్న చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా అమ్మ చచ్చిపోయింది, నువ్వు నీ గోడ ఏంటరా బాబు, నువ్వే చెబుతున్నావు కదా మా నాన్న మా నాన్న అని. అంటే ఆ నా ఉంది కాబట్టి పెట్టు, ఆ నాన్న పోయిందనుక, నా ఆ నేను నీకు పోయిందనుకో తద్దినం అక్కర్లేదు. ఆ నేను ఉంది కాబట్టి మా నాన్న మా నాన్న అంటున్నావు కాబట్టి తద్దినం పెట్టు, ఆ నా పోయిందనుకో నీకు తగినంతో ఇంకా పనే లేదు అన్నాడు. ఇది జపవాలు తీసే మా నాన్న దేహబుద్ధితో మాట్లాడుతున్నావు కదా నువ్వు, ఆ దేహబుద్ధి ఉన్నప్పుడు తగ్గిన పెట్టి నీకు దేహబుద్ధి పోయిందనుకో తగ్గినాడితో సంబంధం లేకుండా నీ పూర్వీకులు అందరూ తరిస్తారు. ఆ నా పోయిందనుకో, నువ్వు తద్దినాలతోటి సంవత్సరకాలతో సంబంధం లేకుండా నీ పూర్వీకులందరూ తరిస్తారు. భగవంతుడు అంతర్యామి, అందరిలోనే ఉన్నాడట స్వామి రమణ స్వామి చెప్తున్నారు. భగవంతుడు అంతర్యామి, అందరిని ఉన్నాడంట. చిరాగ్గా లేడట, కోపంగా లేడట, ఎలా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడట, దయగా ఉన్నాడట. భగవంతుడు మన అందరి హృదయాల్లోనే ఉన్నాడట. ఉండి ఎలాగ ఉన్నాడట, కోపంగానే చిరాగ్గానే పరాగ్గానే లేడట, దయగా ఉన్నాడట, శాంతిగా ఉన్నాడట, అందరి హృదయాల్లోనూ ఉన్నాడట. పని కూడా చేస్తున్నాడట. ఆయన చేస్తున్న పని మనకు తెలియాలని అనుకోవటం లేదట. దేవుడు లోపల ఉన్నాడట, ఉండి ఏం చేస్తున్నాడట, పని కూడా చేస్తున్నాడట. ఈ పని అందరికీ తెలిసిపోవాలి, మన శోభకు తెలిసిపోవాలి, ఎల్లమ్మకి తెలిసిపోవాలి ఈ పని మనం చేస్తున్న పని. ఆ దేవుడు అనుకోడట. ఎలా ఉన్నాడట, శాంతంగా ఉన్నాడట, దయగా ఉన్నాడట, నిర్మలంగా ఉన్నాడట, సోమర్థనంగా లేడట, పని చేస్తున్నాడట. ఎలా పని చేస్తున్నాడట, సైలెంట్ చేస్తున్నట్ట పని ఉన్నాడు, దయగా ఉన్నాడట, చాలా మెర్సిఫుల్ గా ఉన్నాడట, గ్రేస్ఫుల్ గా ఉన్నాడట దేవుడు లోపల. దైవం భగవంతుడు తన భక్తిని పట్ల జాలితో, భక్తిని పరిపక్వతను బట్టి ఉన్నాడట. అప్పుడు ఏం చేస్తున్నాడు, నీ పట్ల నువ్వు ఎప్పుడైతే లోపల పక్వానికి వస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే పక్వానికి వస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే మనసులో ముగ్గుతున్నావో, అసలు వస్తువుని గ్రహించాలనే బుద్ధి నీకు ఎప్పుడు కలుగుతుందో, ఆ భగవంతుడికి మామూలుగా దేహం అక్కర్లేదట, ఆ దేహం ద్వారా కోరికలు నెరవేర్చుకోక్కర్లేదట, అతనికి అతనికి కాఫీ అక్కర్లేదట, టీ అక్కర్లేదట, అన్నం అక్కర్లేదట, తర్వాత ఏమో ఆ దేహంలో ఇంద్రియాలు ద్వారా అతను ఏమి సాటిస్ఫై పొందక్కర్లేదట, అతనికి దేహంతో ఇసుమంతయు చేమ తలకాయంత కూడా పని లేదట, చింతాకంత కూడా పని లేదట దేహంతో. కేవలము నీ మనసు ముగ్గుతంటే నేను ఉద్ధరించ దానికి ఒక దేహం వేసుకుని నీ దగ్గరికి వస్తాడు వాడు దేవుడు. ఆయనకి సొంత పని ఏమి లేదట. ఆ దయ వల్ల ఎందుకు వస్తాడట, భగవంతుడు రూపం ఎందుకు ధరిస్తాడట, దేహాన్ని ఎందుకు ధరిస్తాడట, మన మీద దయ వల్ల ఆ గురు రూపం ధరిస్తాడు, కానీ ఇంకో కారణమే లేదట దానికి. ఆ గురు రూపం ధరించి వచ్చినప్పుడు బాగా బుద్ధి కాస్త తక్కువనకు వచ్చిన వాళ్ళు పట్టుకుంటారట, లేనుడు వదిలేస్తారట. ఇప్పుడు రాముడు, భగవంతుడు రాముడిగా అవతరించాడు, అందరూ రాముడిని పట్టుకున్నారా, ఎవరో కొంతమంది పట్టుకున్నారు, కొంతమంది రాముడికి దూరంగానే ఉన్నారు. అలాగే భగవంతుడు అక్కడ ఎప్పుడు రూపం, భగవంతుడు గురు రూపం ఎప్పుడు వచ్చినా ఒకటే కారణం అట, అవుట్ ఆఫ్ మెరిసి, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్. ఒకటి కేవలం అనుగ్రహం వల్లే దేహం ఆయన కొంచెం కూడా ఏం చేద్దాం అవసరం లేదు. దేహం లేకుండా కూడా ఆయన సుఖంగా ఉండగలడు. దేవుడికి దేహం అక్కర్లేదు, ఇంక దేహంతో పని లేకుండా కూడా ఆయన సుఖంగా ఉండగలడు. మరి దేహాన్ని తెచ్చుకోవడానికి అనవసరం కానీ అంటే దేహం అక్కర్లేదు ఆయనకి. కానీ మన మీద ప్రేమ ఆపుకోలేక మన మనసు భగవ జ్ఞానం సంపాదించాలి, మనం జ్ఞానం సంపాదించాలని మనలో కొంతమంది తపన పడతాంటే, ఈ తపన పడే వాళ్ళకి మరి మనం దేహం ధరించి చెప్పాలని దేహం ధరించి వస్తాడు. కానీ దేహంతో పని లేకపోయినా కేవలము అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ మెరిసి కేవలము కాళ్ళు చేతులు తొడుక్కొస్తాడు, వచ్చి ముందు కూర్చుంటాడు గురు రూపం ధరించి. ఇంకో కారణం ఏమీ లేదు, మీతోటి పని లేదు, మీతోటి పనే లేదు. మీకు జ్ఞాన తృష్ణ, ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు, జ్ఞానాన్ని సంపాదించాలనే కాంక్ష మీకు ఉన్నప్పుడు, ఆ జిజ్ఞాసను సాటిస్ఫై చేయడం కోసం, మీకు జ్ఞానం బోధించడం కోసం, అప్పుడు ఆయనకి ఇంద్రియాలు కాళ్ళతోటి చేతులతోటి నోరుతోటి ముక్కుతోటి కళ్ళతోటి ఏమీ పని లేకపోయినా ఒక దేహాన్ని కల్పించుకుని వస్తాడట. కేవలం దయ తప్పించి ఇంకొక కారణం లేదు. అప్పుడు ఈ భక్తుడు ఏం చేస్తాడట, వాడు దేవుడే అలాగొచ్చినప్పటికీ భగవంతుని ఏం చేస్తాడట, వీడికి దేహబుద్ధి ఉంది కాబట్టి వాడిని కూడా దేహబుద్ధికి పరిమితం చేసేస్తాడట. మనం దేహానికి మనం పరిమితం ఎలాగున్నామో దేవుడు కూడా దేహానికి పరిమితం ఏమున్నాడని అనుకుంటా ఉంటాడట ఈ భక్తుడు. అలా అనుకున్నా ఏం అనుకోడు, బోధించడం ప్రారంభిస్తాడు, బోధించడం ప్రారంభిస్తాడు. అంటే మీకు నాకు ఉన్న సంబంధం ఎటువంటిదు, దేవుడు కూడా గురు రూపంలో వచ్చినప్పటికీ అటువంటి మానవ సంబంధం పెట్టుకోవడానికి ఈ భక్తుడు చూస్తూ ఉంటాడని అది అర్జునుడు చెప్తాడు కృష్ణునితోటి. విశ్వరు ఇంతకాలం నా భార్య అనుకున్నాను నేను, విశ్వరూపం చూశాక అనిపించింది నువ్వు దేవుడు. ఇంతకాలం మా బావే అనుకున్నాను, నా గుర్రం తోడేవాడు అనుకున్నాను, డ్రైవర్ అనుకున్నాను, నా కూడా తిరుగుతున్నావు అనుకుంటున్నాను, మా చుట్టం అనుకున్నాను, మా మేనత్త గారి అబ్బాయి అనుకున్నాను, ఇంతకాలం మొత్తం మీద మనిషి అనుకున్నాను కానీ దేవుడు అనుకోలేదు అని చెప్పి ఇలా అనుకున్నందుకు బావా బావా నువ్వు దేవుడైనప్పటికీ మామూలు ఏదో పేర్లు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పి ఈ పొరపాట్లకి క్షమించు అని అడిగాడు విశ్వరూప సందర్శన యోగంలో. మనం ఎలా పిలిచినా దేవుడేమో అనుకోడు, ఇంకే మన మాట అక్కర్లేదు, మన మనసు ఎంతవరకు ముగ్గిందని చూస్తూ ఉంటాడు. ఆచార్య స్వాములు వారు అన్నారు, ఈ దేవుడు దెయ్యం పునర్జన్మ ఈ మోక్షము జ్ఞానము ఆత్మశాంతి ఆత్మజ్ఞానం ఇదో పక్కన పెట్టండి, ఆత్మానుభవం ఆత్మవైభవం ఆత్మశాంతి మరి మనం చావు లేని వస్తువు పుట్టుకు లేని వస్తువు అది పరబ్రహ్మము ఈ మాటలకైతేనండి ఇదో పక్కన పెట్టండి. అసలు మీకు పూర్వజన్మల్లో ఎంతో పుణ్యం చేసి ఉంటేనే కానీ, ఎంతో శాస్త్రాన్ని ఎంతో శ్రవణం చేసి ఉంటేనే కానీ, దేహానికి ఇంద్రియాలు ఉంటాయి, ఆ ఇంద్రియాలు కొన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాయి. మీరు ఎన్నో జన్మలు పుణ్యం చేస్తేనే కానీ, ఎన్నో జన్మల్లో మీరు శాస్త్రాన్ని శ్రవణం చేస్తేనే కానీ, మీరు అనుభవించే భోగాల్లో ఉన్న దోషం కూడా మీ బుర్రకు తెలియదురా అన్నాడు. ఆ దేవుని పక్కన పెట్టని అన్నాడు కాంచేపు ఆచార్య స్వామి. ఆచార్య స్వాములు వారు అన్నారు, ఆ దేవుని పక్కండి, ఆత్మ ఈ పెద్ద పెద్ద కౌరులు చెప్పకండి, ఆత్మజ్ఞానం ఆత్మశాంతి చైతన్యం అవన్నీ గొడవలను పక్కన పెట్టండి. అసలు మీరు ఎన్నో జన్మల్లో మంచి కర్మలు చేస్తేనే కానీ, ఎన్నో జన్మల్లో పుణ్యకర్మలు చేస్తేనే కానీ, మీ స్వార్థాన్ని పక్కన పెట్టి సత్కర్మలు చేస్తేనే కానీ, పెద్దలు చెప్పిన మాటలు గురువులు చెప్పిన మాటలు శాస్త్రాన్ని చెప్పిన మాటలు మీరు అధ్యయనం చేస్తేనే కానీ, ఎన్నో జన్మలు ఒక జన్మ కాదు, శాస్త్రం చెప్పింది శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి, గురువు యొక్క అనుగ్రహాన్ని పాటించుకోవాలి. ఏదో జన్మల్లో మీ ఇంట్లోని పెద్దవాళ్ళు కొంత సేవ చేసి ఉండాలి, మీరు మీ ఇంట్లోని ముసలివాళ్ళకి ఏదో జన్మలో కొన్ని జన్మల్లో మీరు సేవ చేసి ఉండాలి, పూర్వ జన్మలో ఏదో కొంత పుణ్యం చేసి ఉండాలి, ఏదో కొంచెం పరాయి వాళ్ళకు కూడా కొంత సహకారాలు అందించుండాలి. ఆ పుణ్య బలం లేకపోతే, ఆ సంస్కార బలం లేకపోతే, సత్పురుషుడు సహవాసం కనుక నీకు లేకపోతే, మోక్షం అటుంచుండి శాంతి అటుంచుండి దేవుడు అటుంచుండి, ఇది దేహానికి ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాలు లేకుండా దేహం రాదు, ఈ ఇంద్రియాలకి భోగాలు కావాలి, ఈ ఇంద్రియాల చేత అనుభవించే భోగాల్లో ఉన్న దోషం అసలు అందులో భోగంలో దోషం ఉందని గుర్తింపు కూడా నీకు రాదు అన్నాడు స్వాములు వారు. ఆ బలహీనతలోంచి బయటకు వస్తారనేది వేరే విషయం, అందులో దోషం ఉందని గుర్తింపు కూడా మీ బుర్రక తట్టదు. రామానుజుడు ఏమన్నాడంటే, మీకు చాలా ఇంద్రియాలు ఉన్నాయి దేహానికి, అందులో ఒక్క ఇంద్రియంలో ఉన్న దోషం చాలు నీ తెలివితేటను నీ వివేకాన్ని నీ బుద్ధిని పాడు చేయటానికి అన్నాడు. మొత్తం అన్ని ఇంద్రియాలు కలిసిపోక్కర్లేదు, అన్ని పార్టీలు కలిసిపోయినట్టు మీ దేహానికి చాలా ఇంద్రియాలు ఉన్నాయి, మీకున్న చైతన్య స్థాయి తగ్గించేయడానికి, మీకున్న వివేకం తగ్గించేయడానికి, మీకున్న తెలివి తగ్గించేయడానికి, మీకున్న విచక్షణ జ్ఞానం తగ్గించేయడానికి, మీ దేహంలోని ఇంద్రియాల్లో ఒక్క ఇంద్రియంలో ఉన్న దోషం సరిపోతుంది, అన్ని ఇంద్రియాల్లోని దోషాలు అక్కర్లేదన్నాడు రామానుజుడు. మోక్షం వదిలేయండి, ఆ జ్ఞానం వదిలేయండి, చచ్చిపోయే శరీరంలో చావులేని వస్తువు ఒకటి ఉంది, దాన్ని పొందటం మాట వదిలేయండి. మీ సహవాసాల్లో ఉన్న దోషాలు కూడా మీ మనసు గుర్తించలేదు, మీకు కనుక పుణ్యబలం లేకపోతే. ఒకసారి చూడండి, మనకు ఆ పాలు స్నేహాలే చెయ్యాలంటుంది అంచే, క్షవరం అయితేనే కానీ వివరం కాదంటారు, ఆ చెద్ద స్నేహాలే మనకి అంచేపు ఎక్కువ చెయ్యాలనుంటుంది. కారణం ఏంటి? మన బుద్ధిలో ఉన్న దోషం. నువ్వు పాడైపోతున్నావు అన్న సంగతి నీకు తెలుసున్న స్నేహం నీకు విడిచిపెట్టాలని ఉండదు. కారణం ఎందుకు? కారణం ఏంటి అనుకుంటున్నావు? ఇక పూర్వపుణ్యం లేక, ఇది ఆచార్య వారు చెప్పారు. ఆ పూర్వపుణ్యం ఎంతో కొంత నువ్వు ఆ పూర్వదేహాల్లో సత్కర్మ చేయకపోతే, ఆ స్నేహాల్లో ఉన్న దోషం కానీ ఇంద్రియాల్లో ఉన్న దోషం కానీ నీకు తెలియనే తెలియదు, అంటే అందులోంచి బయటకు రావడం మాట వదిలి, ఆ దోషం కూడా నీ బుద్ధి గుర్తించదు. ఆ గురువుకి గురువు కృప ఎలా ఉంటుందండి? ఒకసారి కొంచెం రుచి చూపించండి, కృప ఉడికి వారని ఎలాగా ఉంటుందండి? పంచదార నోయేసుకుంటే తీయగా ఉంటుందని గుర్తు కదా, అలాగే గురువు యొక్క కృప ఎలా ఉంటుంది? కొన్ని కొండ గుర్తు చెప్పండి అంటున్నాడు అండి. పంచదార నోట్లు వేసుకుంటే ఎలా ఉంటుందండి? అది తీయగా ఉంటుంది, నీకు అర్థమవుతుంది? పంచదార నోట్లు వేసుకుని ఈగా ఉంటుంది కదా, తెలుస్తానని మాకు గురువు కృప ఎలా ఉంటుంది చెప్పండి అని ఒకసారి వీడు అడుగుతున్నాడు ఈ భక్తుడు. భగవాన్ అంటున్నారు, అది నీ మాటలకు అందదు, నీ ఆలోచనలకు అందదు, నీ ఊహలకు అందదు, నీ సంకల్పాలకు అందదు, నీ వాసనలకు అందదు, నీ తలంపులకు అందదు. గురువు యొక్క కృప నీ ఇంద్రియాలకు అందదు, నీ ఇంద్రియాలకు అందదు, నీ మనస్సుకు అందదు, నీ ఇంటిని గనసుకు అందదు. గురువు యొక్క కృప నీ మాటలకి, నీ ఇంద్రియాలకి, నీ మనస్సుకి, నీ బుద్ధికి, నీ తెలివికి అతీతమైన. ప్రతి మనిషికి ఎంతో కొంత తెలివి ఉంటుంది, ఎక్కువ తెలుగు తక్కువ తెలుగు ఉంటుంది, అసలు తెలుగు లేకుండా మనిషి ఉండడం. నీకు ఎక్కువ తెలుగు ఉన్నా తక్కువ తెలుగు ఉన్నా గురువు యొక్క కృపను నీ తెలుగు పట్టుకోలేదు. నీ మాటలకి అచేతం, నీ సంకల్పాలకి అచేతం, నీ ఇంటెలిజెన్స్కి అచేతం. అట్టిన పోయి ఆ గురువు యొక్క కృప మాటలతోటి ఎలా చెప్పగలను? ఆ గురువు యొక్క కృప ఎటువంటిదంటే, ఎవరైనా మనిషి నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోతుంటే మనం ఏం చేస్తాం? లేవరాబ్బాయి లేవరాబ్బాయి అంటాం నిద్రపోయేవాడు. వాడు ఒకసారి మాట కడిగిస్తాడు, కొంతమంది గాలక నిద్రపోతారు, కొంతమంది మాటకు లేవరు, వీళ్ళకి కడతాం, చేతుటి
తడతాం లేపని లేపని ఆడ తట్టినా లేవరు కొంతమంది, నీకు అర్థమవుతుంది, అప్పుడు పడతాం.
ముందు ఏం ముందు చెబుతాం లేవరాబ్బాయి లేవరాబ్బాయి అని చెబుతాం నోటితోటి,
లేకపోతే తడతాం ఇలా తడతాం లేప నిద్రపోయి ఉండి లేపడం కోసం, లేకపోతే కొడతాం అది కొంచెం చరుస్తాం బాగా లేవమని బాగా లేపమని.
ఈ తెల్లవారుజాము తెల్లవి లేపుతా ఉంటారు తల్లిలు, అవసరమైతే మామూలు నోటితోటే చెబుతారు లేవమని చదువుకోవడానికి, లేకపోతే చేతితో కొడతారు. అటువంటిది నువ్వు ఆ నిద్రపోతున్న వాడిని చెబుతావు నోటితోటి చెబుతావు లేవమని, అప్పుడు లేకపోతే తడతావు తడతాపోతే కొడతావు. అలాగే గురువు అనుగ్రహం కూడా మాట మాట్లాడినా నీ గాఢ నిద్రలో నీ అజ్ఞాన నిద్రలో నీ గాఢ నిద్రలో ఇది బయటకు రెచ్చుకురావడం కోసం ఆ గురువు యొక్క మాట గురువు యొక్క చేత గురువు యొక్క క్రియ అలాగే నీకు ఉపయోగపడతాయి. మనం కూడా ఒక అజ్ఞానమైన నిద్రలో ఉన్నాం, ఈ చావు కూడా అజ్ఞానం నిద్రలో భాగమే. అజ్ఞానమనే ఈ గాఢ నిద్రలోనే చావు ఒక భాగం, పుట్టుకు ఒక భాగం, ఈ చావు పుట్టుకు గాఢ నిద్రలోనే జరిగిపోతున్నాయి. అంచేత ఈ అజ్ఞానం అనే గాఢ నిద్రలోంచి లేపడం కోసం గురువు యొక్క మాట, గురువు యొక్క చూపు, గురువు యొక్క కృప, గురువు యొక్క పని, గురువు యొక్క గురువు నిన్ను శిక్షించిన ఇవన్నీ కూడా ఇగ్నోరెన్స్ అజ్ఞానం అనేటువంటి నిద్రలోంచి గాఢ నిద్రలోంచి మేల్కొలపడం కోసం సహకరించే మాటలు ఇవన్నీ కూడా. ఓసారి చూపు, ఓసారి మాట, ఓసారి ఉరికే ఓసాట ఉరికే నేను కేకలు పెట్టవచ్చు, గురువు కేకలు పెట్టవచ్చు, గురువు ఒకసారి కోపం నటించవచ్చు నీకు. ఇవన్నీ కూడా నీ అజ్ఞానం నీ నిద్ర నుంచి విడుదల చేయటం కోసమే గురువు చేసే పని. అంటే గురువు యొక్క కోపం కూడా మన అనుగ్రహమే, గురువు యొక్క మాట కూడా మన అనుగ్రహమే, గురువు యొక్క చూపు కూడా మన అనుగ్రహమే, గురువు యొక్క నడక కూడా మన అనుగ్రహమే. ఏది చేసినా గురువు ఏది చేసినా గురువు ఒక ఆగ్రహించిన గురువు యొక్క ఆగ్రహం కూడా అది కూడా అనుగ్రహమే అని ఎవడైతే భావిస్తున్నాడు వాడు నిజమైన భక్తుడు. గురువు యొక్క ఆగ్రహం కూడా అనుగ్రహమే అనే విషయం భావించడు ఈ పక్వానికి వచ్చినటువంటి భక్తుడు మటుకి అలా భావించగలడు. నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు భక్తి, అమావాస్య రోజు భక్తి, పౌర్ణమి రోజున భక్తి, శనివారం భక్తులు, సోమవారం భక్తులు కాదు. నీకు అర్థం కదా ఇది కాదు. నీకు భగవద్ అనుభవం పొందాలంటే దైవత్వాన్ని నిజమైన జ్ఞానాన్ని కానీ పొందాలని వ్యక్తి ఎడతగనే భక్తిని అభ్యసించాలి. అనుభవం అదే దృష్టిలో ఉండాలి మనం. ఎడతగని భక్తి అంటే ఏ వస్తువునైతే నువ్వు పొందాలనుకుంటున్నావో ఆ వస్తువు మీద నువ్వు నడిచినా కూర్చున్నా ఇంట్లో పని చేసుకున్నా పూజ గదిలో ఉన్నా వంటింట్లో ఉన్నా కిచెన్ లో ఉన్నా పూజ గదిలో ఉన్నా నువ్వు ఏ పని అయితే చెయ్యాలనుకున్న నువ్వు అనుకుంటున్నైతే పొందాలనుకుంటున్నావో ఆ వస్తువు మీద నీకు ప్రేమ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, సజీవమైన విశ్వాసం కలిగి ఉండాలి. మీరు పూజ గదిలో కూర్చోవచ్చు, లేదా కిచెన్ లో కూర్చోవచ్చు, మీ చుట్టాలతో మాట్లాడుతూ ఉండవచ్చు, లేదా ఇంటికడైతే పని చేసుకోవచ్చు, లేకపోతే ధ్యానం చేసుకోవచ్చు. మీరు ఏది చేసుకోండి, మీ ఇంటికాడ మీ పని మీరు ఏది చూసుకున్నప్పటికీ, కానీ పొందే వస్తువు మీద మటుకు మీకు ఏమి ఉండాలంటే భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆ వస్తువు అనేది నిజంగా ఉంది అనేటువంటి సజీవమైన విశ్వాసం ఉండాలి. అంటే కృష్ణుడు గీతలో ఒక మాట చెప్పాడు, ఎన్ని సాధనలు చేసినా ఆ వస్తువు ఒకటి ఉంది అనేటువంటి సజీవమైన విశ్వాసం లేకపోతే దొరకదని చెప్పాడు ఆయన. ఉన్నాడో లేడో అనుకున్నవాడు ఉన్నాడు అనేటువంటి లివింగ్ ఫెయిత్ కనుక నీకు ఉంటే సాధనలో సగం భాగం నీకు పూర్తయిపోయినట్టు. ఈశ్వరుడు ఏం చేస్తాడట, భక్తిని నెమ్మదిగా నీ మొగ్గ పెడతా ఉంటాడట. ఈ భక్తి ఏం చేస్తాడంటే అభివృద్ధి రవి తీసుకువస్తా ఉంటాడు. నీ హృదయంలో భక్తి ఉంది కదా, దాన్ని మొగ్గ పెడతాడు బాగా. దాన్ని బాగా ముగ్గిన తర్వాత ఆ దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడు, శివుడు కైలాసంలో ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నారు, అరుణాచలేశ్వరుడు అరుణాచలంలో ఉన్నాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో అనుకున్నాడు మీరు అనుకుంటూ ఉంటారు కదా. నీ భక్తి ముదిరిన తర్వాత దానికి రంగు వచ్చిన తర్వాత, దానికి వాసన వచ్చిన తర్వాత, భక్తి బాగా పక్వానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడట, అరిజనంలోనూ తిరుపతిలోనే నిలబడ్డ కదా ఈశ్వరుడు, అంతటా ఉన్న ఈశ్వరుడు మీ హృదయంలోనే ప్రత్యక్షం అయిపోతాడట. నేను తిరుపతి ఎక్కర్లేదు, అరుణాచలం వెళ్ళక్కర్లేదు, అంతటా ఉన్న ఈశ్వరుడు నీ భక్తి మొక్కటం కోసం చూస్తాడు. అది ముగ్గాక, అది ముగ్గాక ఈశ్వరుడు హృదయంలోనే నీకు ప్రత్యక్షం అయిపోతాడు. అదే జ్ఞానం అనేది మనకు కాళ్ళలో కలగదు, చేతుల్లో కలగదు, నోట్లో కలగదు, చెవుల్లో కలగదు, తలకాయలో కలగదు. ఎప్పటికైనా 100 జన్మలు ఎక్కిన తర్వాత కూడా జ్ఞానం అనేది, ఆ ఈశ్వర సాక్షాత్కారం అనేది, ఆ బ్రహ్మానుభవం అనేది, ఆ బ్రాహ్మీ స్థితి అనేది, ఆ గుణాతీత స్థితి అనేది, ఆ జీవనముక్త స్థితి అనేది, అనుభవం అనేది హృదయంలోనే రావాలి. అనుభవం హృదయంలోనే కలగాలి. ఇంకా పరమేశ్వరుడు హృదయంలోనే ఉన్నాడు. అనుభవం మనకు కాలంలోనే చేతుల్లోనే కలగదు, ముక్కులో కలగదు. అనుభవం ఎక్కడ కలుగుతుంది, హృదయంలోనే కలుగుతుంది. నీ భక్తి ముగ్గిన తర్వాత నీ యొక్క స్థాయి, నీ యొక్క లోతులు పెరిగాక, నీ తేలిక బుద్ధి, నీ స్వల్ప బుద్ధి, నీ అల్ప బుద్ధి పోయిన తర్వాత నీ యొక్క అండర్స్టాండింగ్ డీప్న్ అయ్యాక, నీ హృదయం యొక్క లోతులు పెరిగాక, అప్పుడు ఏం చేస్తాడంటే ఈశ్వరుడు నీకు బయట ఎక్కడో సినిమాలో బొమ్మ కింద కనపడ్డట, నీ హృదయంలోనే ఆత్మగా చైతన్యంగా వెళ్తున్నాడు. భగవాన్ పూంజాతోడు ఏం చెప్పారంటే, నీకు కనిపించి వెళ్ళిపోయే దేవుడు కావాలా, 24 గంటలు కూడా ఒక క్షణం కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఉండే దేవుడు కావాలా అని ఈశ్వరుడు ఏం చేస్తాడట, 24 గంటలు కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండే చైతన్యంగా ఆత్మగా నీకు వ్యక్తం అవుతాడట. అప్పుడు బాధ్యమైన దేవుడు ఎవడని వచ్చి నీకు కనిపించినా నీ కళ్ళు పైకెత్తి నీకు చూడాలని అనిపించు. ఆ ముద్ద నోట్లో పెట్టుకుని వరకు మాటలు, ఆ ముద్ద నోట్లో పడేకుండా మాటలతోటి పనిలేదు. నీ హృదయంలో అనుభవంలోకి వచ్చిన తర్వాత దీనికి సాధన చూడలేదు, అహంకారంతో పనిలేదు, మమకారంతో పనిలేదు. నీ సాధనలనే, నీ సాధనలు, నీ పూజలు, నీ జపాలు ఎప్పుడూ చేయక్కర్లేదు. అహంకారం, మమకారం ఎంతకాలం ఉన్నాయో అంతకాలం ఈ పూజలు, జపాలు, ధ్యానలు, విచారణలు. అహంకారం తగ్గిపోయిన తర్వాత, మమకారం పోయిన తర్వాత నీకు సాధన చేయడానికి ఏమి మిగలదు. నీకు అహంకారం కాలి బూడిదైనప్పుడు, మమకారం కాలి బూడిదైనప్పుడు ఇంక సాధనతో పనిలేదు. ఈశ్వరుడే గురు రూపంలో వస్తాడు, అతనితో మాట్లాడుతూ ఉంటాడు, అతనితో తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఏం చేస్తాడంటే, అతనితో తిరుగుని తను ఆ క్షణం వచ్చినప్పుడు, ఆ మనస్సు ముగ్గిన తర్వాత, మనస్సు పక్వానికి వచ్చిన తర్వాత, మనస్సు రంగు వచ్చిన తర్వాత, ఆ మనస్సుకు సువాసన కలిగాక, ఆ మనస్సుకు దైవ చింతన బాగా పూర్తిగా పట్టాక, సడన్ గా ఒకసారి తనలో లీనం చేసేసుకుంటాడు. కూడా తిరిగి కూడా వస్తాడు, కూడా తిరిగి టైం వచ్చి టైం చూస్తాడు. ఆ టైం చూసి తనలో లీనం చేసుకుంటాడు. తన అంటే ఆ చైతన్యంలో తనలో లీనం చేసేసుకుంటాడు. అంటే సృష్టికి, పంచభూతాలకి, నీకు నాకు ఈ పంచభూతాలకి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో ఆ వస్తువే రూపం ధరించి, మన కోసం రూపం ధరించి ఆ వస్తువులో మనల్ని కలిపేసుకుంటాడు. మనతో నడుస్తాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన మనస్సును మొగ్గేస్తూ ఉంటాడు. మొగ్గేసి మనకు తెలియకుండానే మనల్ని పక్వానికి తీసుకొచ్చి తనలో ఐక్యం చేసేసుకుంటాడు. దేవుడే గురువు అంటే సిద్ధాంతం బాగా అర్థం చేసుకోండి. మనం పూజించగా జపించగా ధ్యానించగా విచారణ చేయగా ఆ దేవుడే మన మీద ప్రేమ కలిగి, మనకి దేహబుద్ధి ఉంది కాబట్టి ఆయన కూడా ఒక దేహధారై ఒక గురు రూపంలో మన దగ్గరికి వస్తాడు. దేవుడు గురు రూపంలో వస్తాడు. ఆ గురువు ఏం చేస్తాడు, మనం బోధిస్తాడు, మన తలకు ఎక్కే వరకు బోధిస్తాడు, మనకు తలకు పట్టే వరకు బోధిస్తాడు. మన మనస్సును బాగా మొగ్గ పెడతా ఉంటాడు. మన మనస్సులో చేదు అంటే చేదును తొలగించి మన మనసుకు స్వీట్నెస్ తీసుకొస్తాడు. ఆ తీదనాన్ని మన మనసుకు తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏం చేస్తాడు, నిజమైన దేవుడు ఎక్కడున్నాడు, హృదయంలోనే ఉన్నాడు. అసలు దేవుడు వైకుంఠంలో దేవుడు ఉన్నాడు అనుకుంటాం. ఆ వైకుంఠంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే, మన గురు రూపంలో వస్తాడు. గురు రూపం నిజమైన దేవుడు హృదయంలోనే ఉన్నాడు. ఆ గురు రూపంలో వచ్చి మనకు బోధిస్తాడు. ఆ బోధించి మన మనస్సును శుద్ధి చేసి, మన మనస్సును పక్వం చేసి, మన మనస్సును మొగ్గ చేసి, మన మనస్సుకు నిర్మలత్వం కలగజేసి, మన మనస్సుకు ఆరోగ్యం కలగజేసి, మన మనస్సులో ఉన్నటువంటి చాపల్యం పోగొట్టి, మన మనస్సులో ఉన్న పొరలన్నింటినీ బయటకు లాగేసి, మన మనస్సును శుద్ధి చేసి, మన బుద్ధిని శుద్ధి చేసి, మన మనస్సును పవిత్రం చేసి, మన మనస్సును నిర్మలం చేసి, మనస్సును అంతర్దృష్టి కలగజేసి గురువే లోపల ఏం చేస్తాడంటే, మనకి చైతన్యంగా, ఆత్మగా, అశాంతిగా మన హృదయంలో దర్శనమిస్తాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రొసీజర్, మనం భగవంతుని ఆరాధిస్తాం. ఆ భగవంతుని గురు రూపంలో వస్తాడు. ఆ గురు రూపంలో వస్తే వాడు మనలాంటి మనిషి అని అనుకుంటాం. మనలాంటి మన అని వాడితో సంబంధం పెట్టుకుంటాం, అనుబంధం పెట్టుకుంటాం. నీకు అర్థమవుతుంది, కానీ వాడు చెప్పే మాటలు వింటాం. వాడు మనలాంటి వాడు అనుకుంటాం. మనలాంటి వాడనే మనం అనుకున్నాం. వాడు మన మాటలు పట్టించుకోడు. మనం మొగ్గేయటానికి చూస్తాడు, హృదయం యొక్క లోయల్ని పెంచడానికి చూస్తాడు, హృదయం యొక్క లోతుల్ని పెంచడానికి చూస్తాడు. మనం చిరాకు మాటలు మాట్లాడినా, ఏ మాటలు మాట్లాడినాడు ఏం పట్టించుకోడు. మన తక్కువానికి, మన మెచ్యూరిటీ చూసుకొస్తాడు. మన మైండ్ మెచ్యూరిటీ చేయడానికి కలగజేస్తాడు. కలగజేసి మెచ్యూరిటీ వచ్చే వరకు చూసుకుంటాడు, మన ముగ్గే వరకు చూసుకుంటాడు. అప్పుడు ఆ బయట ఉన్న గురి ఏం చేస్తాడంటే, మనకి ఎప్పుడైతే పక్కకు వచ్చిందని ఆయన అనుకుంటాడు, మనకి ఎప్పుడైతే యోగ్యత కలిగింది, అర్హత కలిగింది, వీడు పక్వానికి వచ్చారు, వీడు బాగా ముగ్గారు, వీడు బాగా డిజర్వ్ అయ్యారు అని గురువు ఎప్పుడైతే అనుకున్నాడో, మన హృదయంలో ఆ గురువు మనకు ఆత్మగా, చైతన్యంగా వస్తూ వ్యక్తం అవుతాడు. ఇప్పుడు దేహం ఏ విధంగా అయితే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో, మనస్సు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తం అవుతుందో, మనలో ఉన్న వాసన మనకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఆ లోపల ఆ సత్య వస్తువు, ఆ శబ్ద వస్తువు, ఆ చైతన్య వస్తువు, ఆ పరమాత్మ మనకు నేనుగా వ్యక్తం అవుతాడు. రామరుడికి దేహం ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తం అవుతుందో, జ్ఞానికి లోపల ఉంటుంది పరమాత్మ నేనుగా వ్యక్తం అవుతుంది. అది చివర స్థితి, అది కడసార స్థితి, అది చిటారు కొమ్మ. గౌరవాలకి, అగౌరవాలకి, ఈ పుణ్యాలకి, ఈ పాపాలకి దేవుడు అతీతుడు. ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ గౌరవాలు, అగౌరవాలు మనస్సు అంత నిజం, అవి కూడా అంతే నిజం. నీకు వచ్చే కష్టం నీకు వచ్చే సుఖం కూడా మనసు ఎంత నిజము అవి కూడా అంతే నిజం. నీ శరీరం చనిపోవటం ఇంకో కొత్త శరీరంలో నువ్వు పుట్టడం నీ మనసు ఎంత నిజమో అంతే నిజం. ఆ మనస్సును బాగు చేసి ఆ మనస్సును మొగ్గేసి ఆ మనస్సును పక్కన తీసుకొచ్చి నీ లోపలను గురు ఆ మనస్సును అణిచేసి ఆ లోపలంటే ఈశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఏ విధంగా అయితే ఇప్పుడు నీకు మనస్సు స్వరూపంగా వ్యక్తం అవుతుందో ఈ మనస్సు అణిగిపోయిన తర్వాత నువ్వు పాడవు నువ్వేమి చెడిపోవు అప్పుడు దేవుడే నీకు స్వరూపంగా వ్యక్తుతాడు. Good job.